afternoon, I have.
మిత్య మధ్యాహ్న వేళ నేను త్వరితంగా సాగి వెళ్తాను. ఎందుకంటే ఈ దినమంతా ఆలయంలోనే ఉండి మీరంతా అలసట చెందారు. ధన్యవాదాలండి. అయినప్పటికీ సహోదరు డెమోస్ శిఖారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొద్ది క్షణాన్ని నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. వర్గాల తరహాలో పెంతెకొస్తుగా కలవడం లేదు. అనేకములైన భేదాభిప్రాయాలున్నవి. ఒకే ఒక స్థలం మనకు సమానమై ఉంటుంది. అదేదనగా యేసుక్రీస్తు రక్తం కింద మాత్రమే ఎలాగైనా మనం కలుసుకుంటుంది. అదే మార్గమై ఉంటుంది. రోక్షింపబడిన రక్తము కింద తప్ప మానవుని దేవుడు కలుసుకుంటానికి వాగ్దానం చేయబడిన మరో స్థలం ఇంకొకటి లేనేలేదు. తన యొక్క అంతరంగంలో నుండి జీవజలాలు పారునని గత రాత్రి మన సహోదరుడు ఓల్ రామస్ చేసిన అద్భుతమైన ప్రకటన గురించి నేను ఆలోచిస్తున్నాను. తన యొక్క కడుపులో నుండి అతను ఎలా తీసుకుని వచ్చినది, అందులో నుండి ఈ జీవజల నదులు పారును అని అతను చెప్పాడనుకుంటాను. అవి ఒక్క నీటి అందలే నదులే అని మీరు ఎప్పుడైనా గమనించారా? నదులు బహువచనం, జలము ఏకవచనం. జలముల నదులు కాదు, కానీ జలము యొక్క నదులు ఒక్క ఆత్మ. ఆ ఒక్క ఆత్మలనే ఒక్క శరీరంలోనికి మనమందరము బాప్తిసం పొంది ఉంటే ఆయనలో నుండి దేవుని కృప మంచితనము పారుతుంది. ఇప్పుడు కాలిఫోర్నియా ప్రజలైన మీరు వారం ఆరంభములు అక్కడ మీ రాష్ట్రములో మేముంటామని నమ్ముతున్నాను. ఆ తర్వాత ఇక ముందు ప్రాంతాలకు జార్జియా, లూసియానా, ఫ్లోరిడో, అలాలా, విదేశాలకు ఆరంభించే ముందుకు సాగి వెళ్తాం. ప్రభు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించడం కాక సంగీతం వినిపించిన ఆ చిన్న స్త్రీలు, నేను కలుసుకున్నటువంటి ఈ మంచి మంచి మనుషులందరినీ నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్రొత్త వారు సహోదరుడు, సహోదరి సల్మాన్ కింగ్, నేను తప్పు చెప్పాననుకుంటున్నాను. రాజు సొలొమోను గురించి దాస్తున్నాను. అది తిరగబడినది, అది ఆ దినానికి. ఈతను ఇంకో రాజు ఇంకో దినానికి కూడా. అవునా? ఎలాగైతేనే ఒక రాజు యొక్క కుమారుడు. అవును, ఒక రాజు యొక్క కుమారుడు. ఒక రాజు కాదు, రాజు. నేను చూస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికో నగరంలో జరిగేది నాకు జ్ఞప్తి వస్తుంది. ఒక రాత్రి మేము అక్కడ ఉంటే, ఆ రాత్రికి ముందు గుడ్డివాడైన ఒక వ్యక్తి వేదిక వద్దకు వచ్చాడు. కొన్ని సంవత్సరాల నుండి పరిపూర్ణంగా గుడ్డివాణిగా ఉన్నాడు అతడు. అతని పదాల వైపు చూశాను. బూటు వేసుకుని మంచి సూటు ధరించుకుని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను అతని పదాలు చూశాను. అతని గుడ్డివాడు చెప్పులు లేవు. అక్కడ బయట వీధిలో వర్షంలో నిలబడి ఉన్నాడు. 30,000 మంది, ఇంకా ఎక్కువ మంది స్థలం దొరక్క ఒకరిపై ఒకరు భయపడుతూ అక్కడ వర్షంలో నిలబడి ఉన్నారు. ఆ రాత్రి అక్కడ వచ్చిన కొరకై ఉదయం మొదలుకొని అలాగే వెచ్చి ఉన్నారు. అక్కడే ఈ గుడ్డివాడు దృష్టిని పొందుకున్నాడు. ఆ మరుసటి రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్లకు మించిన రెండంతల కుల ప్రమాణంలో అది ఎలా చెప్పాలో, తెర ఎంత ఎత్తుగా వ్రేలాడుతుందో అంత పైభావికంగా వేదిక పైన కుప్పలు కుప్పలంగా పడి ఉన్నవి. ప్రజలు ధరించిన పాత శాలువలు, కోట్లు అక్కడ విసిరివేశారు. ఎందుకంటే కేవలం మేమది ముడితే చాలని అన్నట్లుగా ఉన్నది. అక్కడ ఆ మెక్సికో నగరంలో బహుశా వారంత ఎక్కువగా కథలిక్ వారే. సైనికుల యొక్క ఆహ్వానాన్ని బట్టి ప్రథమంగా ప్రొటెస్టాంట్ గా నేనే అక్కడ ప్రథమంగా వెళ్లి ఉంటేనే. అది ఎవరి ద్వారానగా మన మంచి స్నేహితుడు, ఫుల్ గాస్పల్ బిజినెస్ మ్యాన్ వారి జనరల్ వాల్డియా ద్వారా. ఆ రాత్రి బయట నుండి ఒక పెద్ద శబ్దం వినబడి నాకు గుర్తుంది. నా కుమారుడు నా దగ్గరికి వచ్చేలా చెప్పాడు. 150 అడుగులు, అంతకంటే 150 అంతకంటే ఎక్కువ మంది కాపలాదారులను మేము అక్కడ ఉంచాం. ఒక చిన్న స్పెయిన్ ఆవిడను వారు నిరోధించలేకపోతున్నారు. ఈ రోజే ఉదయాన చనిపోయిన బిడ్డ ఆమె దగ్గర ఉన్నది. ఇంకా చెప్తున్నారు వారు ఆమెను అవరోధించలేకున్నారు అని. ఆమె వారికి పైకి ఎక్కేసి వస్తుంది అని చెప్పాడు. కొద్దిగా బలవంతంగా పని చేయండి అని నేను అన్నాను. ఇక అలా చేయడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని చెప్పాడు. ఆమెకు ఒక ప్రార్థనా కార్డు ఇవ్వు అని చెప్పాను. నా దగ్గర ఒక్కడి కూడా లేదు, అన్ని పంచిపెట్టబడ్డవి అని అన్నాడు. సోదరు మో, నీ వెళ్లి ఆమె కొరకు ప్రార్థించేయి. ఆమెవరో నాకు తెలియదు అని నేను అన్నాను. నీ వెళ్లి ప్రార్థించు అని నేను అన్నాను. కొద్ది నిమిషాల సేపు ఈ కుప్పలు కుప్పల గుడ్డలకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. నేను నిలబడి ప్రజల వైపు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాను. నాకెదురుగా బోసినూరుతో నా ఎదురుగా చిరునవ్వు నవ్వుతో ఉన్న ఒక మెక్సికో బిడ్డ ఉంటున్నాను చూస్తున్నాను. సోదరు మో, ఒక నిమిషం ఆగు అని నేను అడిగాను. ఆ బుడతను నా దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ లోపలికి వచ్చి చేతులు జోడించి సగిలపడిపోయినది. ఆమె నిలబడమని చెప్పు అని అనువాదంతో నేను అన్నాను. నేనిలా చెప్పాను, సముద్రము ఇది అవునో కాదో నాకు తెలియదు, నా ఎదురుగా చిన్న బిడ్డ నవ్వుతూ నిలబడి ఉండి నా దర్శనంలో నేను చూస్తున్నాను అని అన్నాను. నీలము తెలుపు గీతలతో ఉన్న చిన్న దుప్పటిలో ఆమె దాన్ని పట్టుకుని ఉన్నది. నీరు కారిపోతుంది, వర్షం కురుస్తూనే ఉన్నది. అది రాత్రి 10 గంటల సమయం. నిమోనియా జబ్బుతో వైద్య గదిలోనే ఉదయం 8 లేక 9 గంటలకు ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఆ విధంగానే ఆమె వర్షంలో నిలబడి ఉన్నది. ఆమె తల వెంట్రుకలన్నీ ముఖం ముందుగా పడిపోయినవి. అందమైన బిడ్డ ఆమె దగ్గర ఉన్నాడు. 2 దశాబ్దాలు నిండక ముందే బహుశా ఆమె కలిగిన ప్రథమ సంతతి కాబోలు అది. ఆ బురద చనిపోయాడు. దానిపైన నా చేతులు అలాగే ఉంచి, యేసునాథా నాకు ఏదో తెలియదు, అయితే నేను చూచిన ఆ దర్శనం ప్రకారంగా అంతకు మించి ఇక నేనేమీ చెప్పలేదు. ఆ బిడ్డ కీచుమంటూ తందుకుంటూ బ్రతికాడు అతడు. సహోదరుడు ఎస్పినోజో అక్కడ ఉన్నాడు. ఎస్పినో సహోదరుడు, ఎస్పినోజో మీద ఎంతమందికి తెలుసు, వైద్యుని కార్యాలయంలో వెనువెంటనే ఉంది. అది యథార్థమైన సంగతి తెలుసుకున్నాడు అతడు. అవును, అది యథార్థమే. బిడ్డ ఉదయం చనిపోయాడని వారి యొక్క నివేదిక పైన సంతకము చేశాడు. అలాంటి విశ్వాసాన్ని మనము ఈనాడు కలిగి ఉంటే ఆయనే నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, లోకమందున్న మా తండ్రి ఆ చిన్న మెక్సికో స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకు పంపించండి. ఆ ముందరి రాత్రి గుడ్డివాడు స్వస్థత పొందుట ఆమె చూచినది. తన బిడ్డన పట్టుకుని వీధులుగాలు వీస్తున్న ఆ చెడులో నెమోనియాతో ఉన్న వారిని తీసుకుని అలాగే నిలబడి ఉన్నది. ఆ మరుసటి దినము ఉదయాన డాక్టర్ గదిలో బిడ్డ చనిపోయాడు. రెండు నేత్రాలనే దేవుడు బాగు చేసినట్లయితే, హృదయ తలంపుల్నే దేవుడు బయలుపరుచున్నట్లయితే అది ఇంకా దేవుని యొక్క వాక్యమే ప్రథమంగా తలంచి వచ్చింది. ఎందుకంటే దేవుని వాక్యం హృదయ తలంపులను విశదపరుస్తుంది. ఆమె హృదయంలోని తలంపులను ఆయన పరిశోధించడం ఆమె ఎరిగి ఉన్నది. సమాధి నుండి లాజరును లేపగలిగినది ఆయనని ఆమె నమ్మి ఉండెను. ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆమె రాగా ఆమె బిడ్డను తిరిగి ఆమెకు అనుగ్రహించి, ప్రభువా ఆమెకు ప్రతిఫలం అనుగ్రహించింది. నేను ఎరిగినంత వరకు ఆ బిడ్డ నేటికి సజీవునిగానే ఉన్నాడు. అందుకొరకై నీకే కృతజ్ఞతలు తండ్రి. నేడు మమ్మల్ని ఆశీర్వదించండి. ఇక్కడ పడి ఉన్న చేతి రుమాలను, కోటులను, తత్సంబంధమైన ప్రజలను ఆశీర్వదించండి. ఇప్పుడే విమర్శనాత్మ వచ్చి దేవుని వాక్యమును విశదపరచుగాక యేసు నామమున వేడుకుంటున్నాము, ఆమేన్. కొన్ని నిమిషాల్లో మీకు కూటమి ఉందని నాకు తెలుసు, 5 గంటలు అనుకుంటాను. సాధారణంగా అది ఆరంభం చేయడానికి సమయం సరిపోదు, అయితే దానికి కొంత మార్పు చేసుకోవాలనుకుంటున్నాను. గొంతు నొప్పితో ఈ వారమంతా ప్రయత్నించాను, బహుశా అది మంచికేనేమో. గత దినం నేను ప్రజలతో ఇలా చెప్పి ఉంటుంది, నేను ఈ వాస్తవంగా వెంట్రుకలు ధరించుకోవడానికి అలా ఉంచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే స్త్రీల వెంట్రుకలు కూర్చి నేను ఎంతో గొప్పగా కేకలు పెడుతూ ఉంటాను. కార్బోనిక్ యాసిడ్ ద్వారా నేను నా వెంట్రుకలు తీసివేశాను. గత రాత్రి ఆ ద్వారాన్ని వారు తెరిచి ఉంచారు. కొద్ది గాలి ఇక్కడికి వచ్చేసేసింది. ఈ రోజు నేను మరలా వస్తానని నేను అనుకోలేదు. అవును, నా బస్సు ఇక్కడికి వచ్చినట్లయితే వారు నిలబడతారు, వారు అంగీకరిస్తే. అతను ఇంకా వచ్చినట్లుగా లేదు, అందుకని నేను లేఖన భాగాన్ని చదువుతాను. మీరు నా కొరకై ప్రార్థించండి. పరిశుద్ధ మత్తయి సువార్త 20:11 నుండి చదవాలని ఆశిస్తున్నాను. చదువుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. విచిత్రనేగా నా మాట మనిషిని మాట, అది గతిస్తుంది, ఆయన మాట గతించదు. చదువుతున్నప్పుడు బహు జాగ్రత్తగా ఆలోచించండి. మనం అది తిప్పక ముందు రాను శుక్రవారం రాత్రి మన సహోదరు ఓల్ రాబర్స్ ఎరుస్లేమ్ లో ఉంటారని నేను మీకు తెలియజేస్తూ ఆశిస్తున్నాను. అందుకని అక్కడికి మీరు అంతా రండి. ఎక్కడ అని మీరు అడగవచ్చు. ఫ్లోరిడా వర్ధన భూమి అని మీలో ఒకరు చెప్తారు. చూస్తాను, ఎరుస్లేమ్ అని అనుకుని పిలుస్తాను. ఫీనిక్స్ లోయలో ఉన్నది. ఎరుస్లేముడి వచ్చి లోయలో ఎరికో ఉంటుంది. అలాగని నేను ఇక్కడ నుండి వెళ్ళను. వెళ్ళనా? రాను శుక్రవారం రాత్రి సౌదరు ఓల్ రాబర్స్ మాట్లాడతారు. అది విని మీరు సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు రావడం మాకు సంతోషం. 27:11 నిలచెను. అప్పుడు అతని యూదుల రాజు క్రీస్తువు నీవేనా అని అడగగా యేసు నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలు ఆశ్చర్యపడెను. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరప్పను ప్రసిద్ధులైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఇట్లనెను, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు, బరప్పనా లేక క్రీస్తునమైన యేసునా? వారు అసూయ చేత ఆయన అప్పగించారని అతను ఎరిగి ఉండేను. అతను న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఇలా వర్తమానం పంపాను, నీవు ఆ నీతిమంతుల జోలికి పోవద్దు, ఈ వృద్ధు ఆయన గురించి నేను కళ్ళు మిక్కిని బాధపడ్డానని అతని యుద్ధకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహాలను ప్రేరేపణ చేసి ప్రేరేపించిరి.
Governor answered and said unto them,
అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కొరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనేది.
Pilate said unto them, what shall I do then?
అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునమైన యేసును ఏమి చేస్తునని వారిని అడగగా,
they all say unto him, let him be
crucified. సిలువేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతను ఏ దుష్కార్యం చేసినని అడగగా వారు సిలువేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కాని తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంత రక్తంలో గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కనేది. అప్పుడు అతను బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి సిలువ వేయ అప్పగించెను. ఆ తర్వాత 30 నిమిషాలకు నేను నా విశేష సూచికను, క్రీస్తునమైన యేసును మనమేమి చేయదము అని పిలవాలనుకుంటున్నాను. ఆ తర్వాత దేని మన హస్తాలపైన యేసు అని చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన రంగస్థలము ఆరంభమ సమయం ఏదంటే పగటి వేళ ఎందు పిలాతు యొక్క న్యాయ సౌధములో ఆరంభమవుతుంది. అది అన్ని కాల చరిత్రలోనే అతి విషాదకరమైన సమయం, అది భీకరమైన కాలమై ఉంటుంది. చరిత్ర అంతటిలో సంఘము నిర్వర్తించిన బహు దుఃఖకరమైన తప్పిదం ఇది, వారే అది చేశారు. ఆ రాష్ట్ర అధిపతి అయిన వారి ముంగొంగులోనికి అది నెట్టివేయబడుతుంది. మరి ఇరువురు అది చేశారు, సంఘము రాష్ట్రము రెండూ అది చేసినవి. ఎందువల్లంటే వారు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, వారు దేవుడుగా పిలువబడిన వారు, వారు దేవుని చట్టాల చేత స్వాధీనపరచబడుతున్న దేశమనే దేశముగా పిలువబడే దేశం అది. సంఘము తన యొక్క మెస్సయాను తృణీకరించినది. ఎంతగానో వారికి తన్ను గుర్తింప
చేసుకున్నప్పటికీ
దేవుని చేత వాగ్దానం చేయబడిన ప్రత్యక్షంగా రుజువు చేయబడిన వాక్యములకు కలసీటుకు బదులుగా ఆనాటి పెద్దల ఆచారాలే ఏర్పరచుకుని వాటితోనే నిలిచిపోయారు. వారు అంధులై ఉండదని కూడా ప్రవచించబడినదని అది గమనించారా? వారెంతటి బుద్ధివారిగా ఉండదో అది వారు అర్థం చేసుకోలేకపోయారు. అదే వారు చేసిన గొప్ప నేరము. అదే ఈ దినాల వారి కడవరి ప్రత్యక్షను వారు కనపరుస్తున్నారు. మరిప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండిపోయినది అది. ఇప్పుడు ప్రభుత్వేత నిర్ణయాన్ని చేయవలసి ఉన్నది. సంఘాలు ముందుగానే ఆయన ధృవీకరించినవి. ఆయన వారి మెస్సయ్యని దేవుని ఎంతగా రుజువు చేసినప్పటికీ అవి తృణీకరించి ఉన్నవి. పాఠ్యాంశములోకి దాని గురించిన వివరణలోకి మనం వెళ్ళక ముందు కొన్ని నిమిషాలు నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ ప్రజలు ఎందుకని చూడలేకపోయారు? అయితే లేఖనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది, అదేవినగా వారు బుద్ధివారు అని. అయితే వారు బుద్ధివారు కాబట్టి వారిని అర్థం చేసుకోవటం కష్టతరమే. ఈ దినాన ఎలాగో అలాగే ఎందుకంటే దిగంబరి దిక్కుమాలది గుడ్డిది ఏమి ఎదుగునది అని ఈ తరాన్ని గురించి బైబిల్ తెలియజేస్తున్నది. అది లెఖనము. అమెరికా పిల్లమైన మనము గుడ్డి వారమై ఉండి నీవేది మాట్లాడుతున్నావు అని నీకు తెలియనే తెలియదు. వెంటనే చెప్తాం ఈ మధ్యాహ్న వేళ మీరు గుడ్డివారా కాదా అని ప్రత్యక్ష తీర్పును మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళ యేసు తీర్పు వేదికపై ఉన్నాడు. ఆయన హృదయం మన చేతులపై ఉన్నది. దాన్ని గురించి మనం ఏమి చేయబోతున్నామని మనం చూద్దాం. ఆనాటి ప్రజలు చేసినటువంటి తొందరపాటు తప్పిదో మనము చేద్దామా? ఏమి జరిగిందో గమనించండి. మెస్సయగాయన ఏమి చేయాలని దేవుడు చెప్పి ఉన్నాడో ఆయన దాన్ని సంపూర్తిగా నెరవేర్చి బహు విషితంగా తన్ను తానుగా నిరూపించుకున్నాడు. ఆయన గురించిన మరో ప్రశ్న ఇక లేనేలేదు. ఆయన ఏ విధంగా జన్మిస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన జన్మించాడు. ఆయన ఏ విధంగా తృణీకరించబడ్డాడు దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన మెస్సయ్యని తనకు తానేగా నిరూపించుకున్నాడు. ఎందుకంటే మెస్సయ్యనగా దేవుడు, మెస్సయ్యనగా అభిషక్తుడు అని అర్థం. దైవత్వం ఆయనందు, ఆయన దేహమందు సర్వ సంపూర్ణంగా నిండి ఉన్నవాడై ఆయన అలా అభిషక్తుడై ఉన్నాడు. ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త ఉన్నప్పటికీ ఆయన ప్రవక్త కంటే గొప్పవాడై ఉన్నాడు. శరీరధారైన ఆయనలో దైవత్వము నివసించగా ఆయన దేవుని కుమారుడుగా తెలియపరచబడెను. తండ్రైన దేవుడు ఒక కన్యను కమ్మెను, ఆమె గర్భములో రక్తమును రక్త కణాలు సృజించగా దేవుని గుడారములో ఉన్న దేవుని కుమారుని కనెను. ఆయన ఎవరిగా చెప్పడను అలాగే ఆయన గుర్తించబడింది. అయితే నేరుగా వచ్చేసి నేను దేవుని కుమారుడునని ఆయన ఈనాడు చెప్పలేదు. లేదు, అలా కనే కాదు, వారు నమ్మవలసిందే. నేను ఎవరై ఉన్నది, నేను చేయు కార్యములే సాక్ష్యమిస్తున్నామని ఆయన అన్నాడు. ఏ దినాన వారు ఉన్నారో లేఖనలో పరిశోధించండి అని ఆయన వారికి ఆజ్ఞయించాడు. అప్పుడు మాత్రమే ఆయన ఎవరై ఉన్నది వారు గుర్తెరుగుతారు. ఇది మనం చేసినట్లయితే ముందున్న నిర్గమమును మనం వీక్షిస్తున్నప్పుడు ఇది మనకు ప్రయోజనమవుతుంది. కార్యాలు ప్రభలు చూడటం మనం చూస్తున్నప్పుడు లేఖనాలు పరిశోధించాలి, చూడాలి అని నేను అనుకుంటాను. ఆనాటి సంఖ్యము అటువంటి తీర్మానాన్ని చేసిందని మనం గమనిస్తే ఆయన వారికి అవసరం లేదుగానే ఉన్నది. వాక్య నిర్దిష్టంగా ఆయన నిరూపిస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? మెస్సయ్య ఆయనే అని ఆయన కార్యాలు నిరూపణ చేస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? అంతటి భయంకరమైన వికృతమైన తప్పును ఆనాటి సంఘము చేసినది. అలాంటి తప్పుని మనము చేయగలుగుతామో అని నేను విస్మయముతున్నాను. ఆయన ఎవరై ఉన్నది, అది అంగీకరించడానికి వారికి ఆఖ్యతగా అనుకునేపబడినది. దేవుడు దేన్ని పంపిస్తాడో దాన్ని అంగీకరించడానికి ప్రతిసారి తరుణము ఇవ్వబడుతుంది. చెట్టు చివరికి ఆయన సహనం లిగిపోతుంది. అది తర్వాత కృపకును తీర్పుకును మధ్య ఉన్న గీతను నీవు దాటిపోతావు. ఆఖరికి దేవుని యొక్క సహనం విగిపోయిన తర్వాత ఇక తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. అయితే వారికి తండ్రి ఇవ్వబడినది, ఆయన చూశారు, ఆయన గుర్తించారు. ఐదుగురు పెళ్లిమిట్లు ఆమెకున్నారని చెప్పిన స్త్రీతో కలిసి ఆ బావి యొక్క ఆయన చూశారు. ఫిలిప్ వెళ్లి నతాయిలను ఆయన సన్నిధికి పిలుచుకుని వచ్చినప్పుడు అతడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన చూచి అతడు ఎక్కడి నుండి వచ్చాడో, అతడు ఎవరై ఉన్నారో ఆయన నిర్దిష్టంగా తెలియచేశాడు. తండ్రి ఎవరై ఉన్నాడో, అతడి పేరేమిటో సీమోను పేదలతో ఆయన చెప్పాడు. సంవత్సరాలుగా వారికి ప్రవక్త అనే వారు లేనేలేరు. చిట్టది వరకు అభాగిని అనే వేషయగు ఆ స్త్రీ దేవుని యొక్క వాక్యానికి తిరిగినది. ఆమె ఇదంతా ఏదో కలగొర గంపగా చేయలేదే. ఆమె మనస్సునంతా, మీరు క్షమించండి, అక్కడికి పరుగులు తీస్తూ గందరగోళం చేసుకోలేదు. దానిపైనే విఖ్యాతులు చూడగా అది కన్య యొక్క మనస్సై ఉంటుంది. మెస్సయ్య రానయ్యున్నాడని మాకు తెలుసు అని చెప్తుంది ఆమె. ఇదే ఆయన చేయబోతున్నాడు. ఆయన చెప్పారు, నేనే ఆయన అన్నారు. వెంటనే పరిగెత్తుకుని వెళ్లి నగరంలోని జిల్లతో ఏనే మెస్సయ్య వచ్చి చూడండి అని చెప్పింది. ఆనాటి ప్రజలు, ఆ విద్యావంతులు ఎందుకు చూడలేకపోయారు? అవును, అలాగే ఉంటుంది. లేఖములు నీవు ఎరగకపోతే అది నీకు చూచుటకు కష్టతరమైన విషయం అవుతుంది. అయితే వారు గుడ్డివారేది అని లేఖము చెప్తుంది. వారు వాస్తవంగా గుడ్డివారే. మనోహరైన ఆ యేసుకు బదులుగా వారు ఇంకొకరిని కోరుకున్నారు. శరీరవ్యయము అను కేకలు మనం వింటున్నాము. నాతో అడిగాడు, క్రీస్తునివని యేసు నేను ఏమి చేతను అని అన్నాడు. వారు చెప్పారు, ఆతను వద్దు, ఆతని సిలువ వేయమని అన్నారు. బరబ్బలా, యేసునా, నేను ఎవరిని విడుదల చేతను? ప్రాణఘాతకు బదులుగా నరహంతకు ఎన్నుకోవడంలో వారు బహు అవివేకమైన తప్పులు చేశారు. ప్రాణదాత ప్రాణదాతగా ఒకరు గుర్తించబడుతున్నారు. ప్రాణమంత్రి సేవక హంతకులుగా గుర్తించబడిన వారిని ఎన్నుకుంటున్నారు. వారు ఎంతటి విడ్డూరమది! దైవికమైన గౌరవంతో ఈ దినాన ఉన్నటువంటి నా సోదరి సోదరులతో నేనెవరితో మాట్లాడుతున్నాను, ఆ స్త్రీ పురుషులతో నేను ఇది చెప్తున్నాను. ప్రజలందరి నా హృదయమందు ప్రేమ కలిగి చెప్తున్నాను. అప్పుడు వారేది చూశారో అతిదే మనమూతులు సంశుద్ధంగా లేనిచో నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. జరుగుతున్న ఈ సమభూమికలో ప్రభుత్వం సమ్మేతమైపోయినది. ప్రశ్న అనేది తేల్చబడవలసినది. అది రుజువుచి సవాలుగా ఉంటుంది. అది ఈ రోజు అలాగే ఉన్నది, ఈ గంటలో అలాగే ఉన్నది. రుజువుచి సవాలు ముందున్నది. ఏదో ఒకటి జరగవలసి ఉన్నది. నీవు అవునను కాదునో నీవు చెప్పాలి. అయితే ఒకటి గుర్తుంచుకో, నీవు బలవంతాన చేయాలనుకున్నప్పుడు అది జరగదు. అవధులేని మనస్సాక్షి పూర్వకంగా నీవు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ సమయం అసంతమైనప్పుడు కాదు, అలాగైతే అది అయిపోయినట్లే అవుతుంది. నీవు నిర్ణయించుకోవలసిన ఆదర్శనం ఇది కావచ్చు, అప్పుడు నీవు అది చేయలేవు. నీవు ఎప్పుడో పుచ్చుకునే ఉన్నావు. ఆ సమయానికి అది ఎంతో దూరం అవుతుంది. ఇప్పుడే చేయాలి. ఒక నిమిషం వరకు నీవు ఆగవద్దు సుమా, ఎందుకంటే హడవల్ ఆగివేయబడుతుంది. నీవు విడిచిపెట్టబడతావు, తలుపులు బుయబడతాయి. అక్కడ వర్షం పడుతున్నప్పుడు అక్కడ వారు లోనికి రాకున్నట్లయితే వచ్చి ఉండవచ్చు. అయితే ప్రకటన చేయబడినది, సువార్త ప్రకటించబడినది, గురుతులు చూపించబడినవి, కాలం ముందుంగిపై పోయినది. అప్పుడు వర్షం పడుతుంది, తీర్పు వచ్చేసింది. సర్వ జనాంగమంతా ఆయన తిరస్కరించవలసి వచ్చి ఉండేను. ఎందుచేతనగా మనమేనాడు చెప్పుతున్న రీతిగా క్రైస్తవ దేశమని అది ఆనాడు పిలువబడింది. ఇట్లనగా ఇది క్రైస్తవ దేశముగా పిలువబడ్డ రీతిగా ఎందుచేత యెహోవా జనాంగమని అది ఆనాడు పిలువబడినట్లయితే ఆయన ఏర్పాటు ప్రజలు సర్వ జనాంగమే ఆయన త్రోసివేశారు. సంఘము ఏనాడో ఆయన త్రోసివేసినది, సంఘం ఆయన గెట్టివేసినది. ఆయన వారికి అవసరమే లేకుండాను. ఇప్పుడు ఇక్కడ అందరూ కలిసిపోయినది. ఇప్పుడు అదే స్థితి పునర్భావించినది, తిరిగి వడిలో పడిపోయినది. లేఖనాలు ఇక్కడ పెట్టేసి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడో ఆ గుర్తులు తెలుపుతూ అలా ఉండిపోయినది. ఈ చీకటి ఘడియల్లో మనం ఎందుకు తొలిపోవాలి? మనం ఎంతగానో హెచ్చరించబడుతున్నప్పటికీ ఇది మన మీదకి వచ్చినకు ఎందుకు అనుమతించాలి? లోతు దినాల్లో ఎలాగో అలాంటి దాన్ని మనము చూస్తున్నాము. యెహోవాయే రంగస్థలాన్ని సంసిద్ధపరచి లోతు దినాల్లో ఎలాగునో అది తెలుపుతున్నాడు. లోతు బయటకు తీసుకొచ్చినకు ఆవలనున్న వర్తమానికుల మీద చూడండి. ముందుగానే బయటనున్న ఏర్పరచబడిన అబ్రహాముకి ఇవ్వని వర్తమానాన్ని చూడండి. రాత్రి కూడా స్థలము సమయము నిర్దిష్టంగా నామకరణం చేయుటకు నిఖరంగా గుర్తించబడుతుంది. అయితే అది ఇప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండి ఉన్నది. ప్రభుత్వమే దాన్ని ఖండించలే ఉన్నది. వారిని చేయబోతున్నారు. దాని గురించి నీకు చింతలేదా? అది క్రైస్తవ దేశము. సాధ్యమైతే క్రైస్తవ నిర్ణయమే తీసుకోవాలి. అవునా కాదని సవాలు నీ ఎదుట ఉన్నది. దేశమంతా లోక జనాంగం అంతా తిరుగుకోనికి రావలసి ఉన్నారు. ఎందుకంటే మహా రోమా చక్రవర్తి క్రీస్తు తర్వాత 70 సంవత్సరంలో యెరూషలేము పట్టణమును ముట్టడి వేసినప్పుడు 70 సంవత్సరం అది సంభవించినది. రోమా నుండి తన సైన్యంతో వచ్చి ముట్టడించాడు. ఆయన విసర్జించినందుకు వారు అక్కడ వారి ఫలము అనుభవించారు. ఈనాడు ఆనాటి విచారణ మనం చూస్తే మంచి శుక్రవారం నాటి పరిపరి విధాల విచారణ గురించి మాట్లాడుకుంటూ అనేక మార్గాల్లో అటువంటి దాన్ని పోలిన దానిగా మనం చేస్తూ వెళ్తున్నాము. ఆనాటి మంచి శుక్రవారం ఆనాడు జరిగిందో అలాంటి దానిని దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది మన మొక్కు మొళ్లపైనే ఉండినది. ఏ పని చేశారు? మన పెద్దలు అవే చేస్తున్నారు. అటువంటి విచారణ వారు స్వీకరిస్తున్నారు. ఆనాడు ఎలా రుజువు చేయబడిందో అదే రుజువు చేయబడిన ఈనాటి వాగ్దాన వాక్యాన్ని వారు చేస్తున్నారు. యేసు ఒక సామాన్య వద్రంగి వారి కుమారుడని వారు తలంచారు. ప్రత్యక్ష పంచబడిన దేవుని వాక్యము అయిన
ఆయన ఎన్నో విషయాలు గుర్తించబడి మరి ఉండను, ఎందుకంటే ఆయన ద్వారానే దేవుని కార్యంలో ప్రత్యక్షపరచబడి ఆయన మెస్సయని రుజువు చేయబడింది. అలాంటి స్థితి ఈనాడు తిరిగి కనబడుతుంది. కనబడి కాలంలో పరిశుద్ధాత్మకి వచ్చి మన సంఘములో ఆయన్ని రుజువుపరుస్తుంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉండి ఆయన చేసినవే తిరిగి రుజువుపరుస్తున్నాడు. వధువుపైనే ఆ కార్యం చూశాడు, అవే చేస్తున్నాడు. అయితే మనం వాటిని దోసివేస్తున్నాము. గుర్తుంచుకోండి, ఇప్పుడు తయారు చేయబడుతున్న టేపులు ప్రపంచమంతరికి పంపబడుతుంది. ఇక్కడ ఫోనిక్స్ మాత్రమే కాదు, నేను ఇప్పుడు సగం ప్రపంచంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచమంతరికి వెళ్ళిన టేపుల పరిచర్య మనకున్నది. గుర్తించబడిన వాక్యాన్ని బట్టి ఈనాడు అలాంటి విచారణే మనకున్నది. నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. యోహాను 14:12 నేను చేయు కార్యములనే చేయును. 28 సర్వ ప్రపంచానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇదిగో కొంచెం కాలం లోకములను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉందను, యుగ పర్యంతం మీతో ఉందను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. వారి జ్ఞాన ఒక హంతకుడు మాత్రమే కాదు, వాక్య హంతకుని ఏర్పరచుకున్నారు. ప్రథమ హంతకునికి అది ఒక ఉపగ్రహం అవుతుంది. అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇదేసు మొదలగు వారు ఆరంభ సంఘకాల సంస్థాపకులు ఆ తర్వాత వచ్చేసింది. సార్వత్రిక సంఘాన్ని సంస్థాపన చేయుడుకై వారు తీర్మానించుకున్నారు. వారి అవసరంలోకి వచ్చిన కొరకై వారు ప్రజలను బలవంతము చేసిరి. ఆ చరిత్ర చదివిన అనేకులకు తెలుసు, అనేకులైన వృద్ధ ప్రవక్తలు జంతు చర్మాన్ని కప్పుకునేక్కడికి వచ్చి ఆకులు భుజించిరి. వాక్యము కాపాడు కొరకై దేవుని వాక్యాన్ని కాపాడు కొరకై వరలా పరీక్షించబడ్డారు. అంటే రక్తసిక్తమైన 15 రాజకీయులకు వారు ఏమి చేశారు? చెట్టవరికి సార్వత్రిక సంఘాన్ని నిర్మాణం చేయడానికి వారు తీర్మానించుకున్నారు. కొన్ని అన్య ఆచారాలను క్రైస్తవ్యానికి అంటుగట్టి సార్వత్రిక సంఘముగా బయటకు పంపివేసిరి. మరి ఈనాడు ప్రతిష్ఠిత వారు ఎక్యుమేకల కౌన్సిల్ వారు తమకు తాముగా ప్రవేశుకుని అదే పనిని వీరు చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పుచ్చుకుంటే బదులుగా మనిషి ఆచారాలను అడ్డుకుంటున్నారు. పరిశుద్ధాత్మను బట్టి ఆ వాక్యం ఎంతగానో గుర్తించబడుతున్నప్పటికీ ఎలగెలగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నారని గుర్తిస్తున్నప్పటికీ మనిషి ఆచారాల వారు అంటుగడుతూనే ఉన్నారు. సంఖ్యము నేడు త్రాసులో నిలిచి ఉన్నది, అది తెలియపోతుంది. తిరిగి మీరు పిలాతు తీర్పు గదిలోనే ఉండి ఉన్నారు. అవునండి, చేస్తుంది మృగము రూపాన్ని నిర్మాణము చేస్తుంది. అది రూపా యొక్క ఉపగ్రహము ఎక్కువెలిగిన కౌన్సిల్ బలవంతం చేస్తుంటే ప్రతి ప్రొటెస్టెంట్ సంఘశేఖరంలోకి నెట్టివేస్తున్నది. పులుగాస్తలములకు తదితరమైనవి కూడా ప్రయోగించాక ఉండి ఉన్నవి. అసలమైనది ఆ బలవంతమైన సమయం వచ్చినప్పటికీ మృగము ముద్రతో ముందుగానే నీవు గుర్తించబడతావు. అదే చెప్పని సరే ఇంటది ప్రొటెస్టెంట్ విషయాలు వాటి తల్లి అయిన వ్యభిచారి అయిన ధూమాతో ఉంటుట ప్రకటన 15 తల్లి అని చెప్తుంది. నిర్దిష్టంగా ప్రతిష్టాంత సంఘ శాఖలో అవి దేవుని మహా ఉగ్రమైన పాత్రతో చిన్న పట్టుకుని ఉన్నది. కాబట్టి అది ఆమె సాక్ష్యము. ఇది మేము నమ్ముతున్నాం, అంతా ఇది నమ్ముతున్నానే ఉన్నాం. ఇది సంఘము నమ్మవలసి ఉన్నది. దేవుని పాత్రను నమ్మాలి. ప్రతి నరుని మాట అబద్ధం, అది అలాగే ఉంటుంది. అయితే పిలాతు యొక్క న్యాయ తీర్పు దర్భాలో సీకర సమయాన ఆయన నిలబడి ఉన్నటువంటి ఆ స్థానానికి మరలా క్రీస్తును మనం తీసుకుని వస్తున్నాము. దేన మధురుడై తల వంచబడి ఉన్న ఆయన ప్రక్కలో చిన్న రంధ్రాన్ని పొడిచి వేస్తున్నాం మనము. వేరే సంఘ శాఖలు వాటిని ధృవీకరించినవి, నెట్టివేసినవి, దానితో పనేంటి అని చెప్తున్నవి. వాక్యముతో పరీక్షించడం నీకు మంచిది. ఇది చేసేది ఎవరంటే ఈ ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనగా ఈ మత సంబంధమైన ఆలోచన సభ. దాని గురించి బైబిల్ చెప్తుందా అని అడగవచ్చు. అవును, ఆయనకి భక్తి గల వారెవరే ఉంటే దాని శక్తిని విస్తరించు వారే ఉంటారు. దిగంబరులు మందిరానికి వెలుచుడి వారు ఆయనకి భక్తి గల వారెవరే కనపడి వారు ఆయన వాక్యములో కనిపించు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అది శక్తిని నిరాకరించుట. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్తూ ఆ పరిశుద్ధాత్మని వాక్యాన్ని ఒకడు ఎలాగ ధృవీకరించగలుగుతాడు, అది ఎలాగ ఒకడు చేయగలుగుతాడు? అతని సొంత సాక్ష్యమే అతను ఏమనుకుంటున్నాడో అది కాదని సాక్ష్యం పలుకుతున్నది. ఆత్మ సంబంధమైన వ్యభిచారము దేవుని శక్తిని విసర్జించుట. రెండవ తిమోతి 3వ అధ్యాయ ప్రకారంగా అదేమై ఉంటుందో అది అదే అవుతుంది. మూఢులు, గర్వాంధులు. నాకు డాక్టర్ డిగ్రీ ఉంది, ఒక పిహెచ్డి ఉంది, ఒక ఎల్ఎల్డి ఉంది. అది నాకైతే నీవు ఆరంభించిన దానికంటే దేవునికి ఎంతో నన్ను దూరం చేస్తుంది. అది అవునండి, అది కేవలం నేను దేవునికి దూరం చేస్తుంది. దేవుని దగ్గరకు నేను తీసుకుని రాదు సుమా. ఒక్కటి మాత్రమే దేవుని ఎదురు నిన్ను ఆకర్షిస్తుంది, అది వాక్యమందరి పరిశుద్ధాత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ ఒక దిక్చూచి వాక్యమై ఉన్నది. దిక్చూచి ఎప్పుడు కూడా ఉత్తర ధ్రువాన్ని చూయించను. పరిశుద్ధాత్మ నీకు వాక్యములు మాత్రమే చూపిస్తుంది. ఎక్యుమెనికల్ కౌన్సిల్ కాదు, అనగా మతతత్వ సిద్ధాంతం యొక్క దళము కాదు. అది ఏదో సంఘ శాఖ కాదు, దేవుని వాక్యాన్ని చూపుతుంది. మిగతా నక్షత్రాలని లోకముతో పాటు అతి త్వరితంగా పరిగెడతాయి, కానీ ఉత్తర ధ్రువం సుస్థిరంగా నిలుస్తుంది. ఎందుకంటే అది కేంద్రంలో ఉన్నది కాబట్టి. ప్రతి నల్లి మాట నిష్ఫలమైపోతుంది. దేవుని వాక్యం మాత్రం ఎన్నడూ విఫలము కాదు సుమా. అది ఉత్తర ధ్రువం కేంద్రం, లోకముతో పాటు అది తిరగదు. లోకం ఎక్కడున్నప్పటికీ అనవసరం. అది నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉంటుంది. ఆయనే వాక్యమై ఉన్నారు. సహోదరి సహోదరా, యేసు నామమును నిన్ను బ్రతిమలాడుతున్నాను. దీన్ని ఆలోచించేయి. ఎన్ని సంవత్సరాల్లో నేనేమి చెప్పి ఉన్నానో నీవది నమ్మి ఉన్నావు. నేను చెప్పినది సత్యమే అని దేవుడు రుజువు చేసినట్లయితే నేను కాదు, ఆయన వాక్యమేది చేసినది. ఆ తర్వాత దానిని పరీక్షించమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఈ విషయాల గురించి నీవు అంధుడుగా ఉండవద్దు, అది నీపైనే పెట్టబడి ఉన్నది. గమనించుకో, బైబిల్ గ్రంథంలో మత్త 24:24 ఇలా చెప్పబడుతుంది. ఏ విధమైనగా జగత్తు పునాది వేగవణములు కునితే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరులైతే వ్రాయబడలేదో ఈ గురుతు వారిలో ఉంటుంది. అది చూడటానికి ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో వారు మాత్రమే చూడగలుగుతారు. మిగతా వాళ్ళంతా కోట్ల కొద్ది మైళ్ళ దూరంగా ఉండి దాన్ని పోగొట్టుకుంటారు. ఈ గొప్ప కదలిక నిలిపిడ మనం చూస్తున్నాము. సాతాను యొక్క పెద్ద పెద్ద యంత్రాంగము బారులు తీరి ఉన్నది. దాని యంత్రాంగములు దానికి ఉన్నవి. ఇక దాని యొక్క చలన శాస్త్ర శక్తి ఎదుర్కొంటూ ఎదురు చూస్తున్నది. దాని యొక్క కదలిక అది సమాజంపై గుంపై పెద్ద సభ అయి ఉంటుంది. ఆ పెద్ద యంత్రం సంసిద్ధమై దాని మూత ఎప్పుడు తొలగిపోతుందా అని దాని కొరకు అది ఎదురు చూస్తున్నది. ఆ తర్వాత వారు దాన్ని వినియోగిస్తారు, పదులు పెడతారు, దాన్ని చట్టంగా రూపొందిస్తారు. ఆకాశవాణి వైపు చూడు, సంబంధితమైన వార్తలేవో వార్తా పత్రికలు రేడియోల ద్వారా విను. ఏంటవి? అవి మీ కొరకే. యేసుక్రీస్తును స్వీకరించడం కంటే మరొకటి చేడికి మనకి సమయం లేదు. ఆయన ఎంతగానో మన మధ్య గుర్తించబడ్డాడు. వినండి, అక్కడ పెట్టబడి ఉన్న కదలబోతున్న సాతానిక పెద్ద యంత్రాన్ని గుర్చి మనం చెప్పుకున్నాం. అవును, అది వాస్తవము. అది నిలుచేటికే అలా ఉన్నది. అయితే గుర్తుంచుకో, దేవుని వాక్యాన్ని విశ్వసించే దేవుని యొక్క చిన్న మంది కూడా దాని యంత్రాంగానికి కూడా అది సంసిద్ధము చేసుకుని ఉన్నది. పరిశుద్ధాత్మతో దాని అగ్ని రగిలించడానికి అది అచంచల శక్తిగా సంసిద్ధమవుతున్నది. చిన్న మంద భయపడుకుని పరలోక రాజ్యం మీకు అనుగ్రహించడం తండ్రి అభిష్టం అవుతుంది. లోకము నుండి బయటకు వచ్చే ఆ చిన్న సంఘమును పరిశుద్ధాత్మ సంధిస్తుంది. కొడవాటి వెంట్రుకలు గల స్త్రీలు, నాజీరులు, వారు తమకు తాము ప్రత్యేకితమైన వారిని రుజువు చేయబడి కొరకై నాజీరునగా ఎవరు? దేవుని యొక్క వాక్యము కొరకై తమ తాము ప్రత్యేకించుకున్న వారే నాజీరు. పొట్టి బట్టలు ధరించేవారు కాదు, యజమైన వలె ముఖాలకు రంగులు పూసుకుని తమకు తాముగా క్రైస్తవులుగా పిలుచుకునేవారు కాదు కదండి. సంఘ శాఖ పడుకులతో కోరికలతో ఉండి దేవుని వాక్యముకై నిలబడుటకు బదులుగా వారి యొక్క కోటు తోకలు ఏ హేరోదు సీజన్ లాంటి వారికి తగిలిస్తారు. దేవునికి నమ్మకమైన ప్రజలున్నారు. శ్రేష్టమైన దేవుని ఉన్నాయి లోకమేది చెప్తుందో లెక్క చేయని వారు యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని నమ్ముతారు వారు. ఇది ఖ్యాతి గాంచినది కాదు, ఇది నిన్ను అపఖ్యాతి కలిగిన వారిగా చేస్తుంది. అయితే ఇది సత్యమే. ఇది జరగవలసిందని దేవుని ఆజ్ఞయింటుంది. దేవుడే చేస్తాడు. దేవుని దీవించునుగాక. నిన్నేదో తిడుతున్నామని కాదు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. కాల్చివేయబట్టు కంటే వాత వేయడం మంచిది కాదా? కనుక ఎప్పుడైనా సరే హెచ్చరికను స్వీకరించు. ఏ కడవర్దినాల్లో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు? ఎంతమంది రాయబడిన వారంతా తప్పించుకుంటారు? చిన్న మంద అచంచల శక్తికై సిద్ధపడి ఆ కాస్తని ఎగురుతుంది. ఎందుకంటే ఈ శ్రమనంతా తప్పించుకుంటూ కొరకాయి. క్రితం రోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక నాతో ఇలా అన్నారు, అలాగైతే సంఘం శ్రమలకుండా వెళ్ళనై ఉన్నదాన్ని నీవు నమ్మవనుకుంటాను. నేను అన్నాను, సంఘము అలాంటి అనుభవం అనుభవిస్తుందని నేను నమ్ముతాను. కానీ వధు మాత్రమే కాదు, సంఘము శ్రమనుభవంతో వెళ్తుంది. అవునండి, వధువు అటు దాన్ని తప్పించుకుంటుంది. కనులమ్మ పాటలో సెలవులో ఆమె భాషలోకి వెళ్తుంది. మధ్యాకాశంలో పెళ్లి విందు కొరకై ఆమె ప్రభును కలుసుకుంటూ కొరకై ఆమె ఎత్తబడుతుంది. ఎలాంటి శ్రమలోకి ఆమె పాలు పొందదు. ఆమె ప్రభు ఆమె మూల్యాన్ని చెల్లించి ఉన్నాడు. అందుకొరకై మనం ఎంతో కృతజ్ఞము. అవునండి, సంఘము దేశము ఈ రెండు తిరస్కారం తర్వాత కేవలం ఒకే ఒక స్వరం వస్తుంది, ఆ తదుపరి కదలిక దాని నుండి తప్పించుకోనండి అనేది. ఆ తర్వాత మనకున్న స్వరం అదే సంఘంపల్సింది. అది అవునని మనకు తెలుసు. ఓ ప్రతి దానిలోనికి సభ్యులు వచ్చేస్తున్నారు. అదెంతో గొప్ప పిలుపు. ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్లు, రూపుదాల్చినది అది కదలలేదు. లేదండి, అది ముందుగానే శాఖగా రూపొందినది. ప్రస్తుతం సంగతి ఏంటి, దానిని సిలువేయము. దీనిని స్వచ్ఛంగా దేనిని సత్యమై ఉన్న రుజువు చేయబడిన వాక్యములు, దేవుని వాక్యములు స్వచ్ఛంగా సిలువేశారు. దేవుని వాక్యమందల చిన్న ముక్కను తృణీకరించి బాహ్యమైన సర్వ ప్రపంచాన్ని ఖరాబు చేసిన రీతిగా ఇలాగో అలాగూ అలాగే సంఘము ఆ పని చేసి ఉన్నది. సహోదరా బ్రహం, నీవు దాని గురించి తప్పుడు అనువాదం చేస్తున్నావు అని మీరు నాతో అనవచ్చు. సరే, అది నీ యొక్క అభిప్రాయం. దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. దేవుడికి ఆయనే అనువాదకుడు. ఈనాడు సంభవిస్తున్న ఇరకాటం, మనకు అనేకమైన మానవ కల్పితమైన అనువాదములున్నవి. దేవుడు ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. ఆయన వాక్యం యొక్క ఆయన సొంత రుజువే ఆయన అనువాదము. మాకు అనువాదమున్నది అని పరిశీలు సహా కేకలు వేసి ఉండవచ్చు. సద్దుకైలైతే అది మా యొద్దనే ఉంది అని చెప్పారు. అయితే ఆ అనువాదము యేసేసువా, ఆమేన్. వాగ్దానము చేయబడి బయలుపరచబడిన దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతయే రుజువు అవుతుంది. లేఖనాలు చదివి ఈనాడు సంఘం అనేది ఎలాగున్నదో చూడు. అవునండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. యేసు వారు ఏం చేశారో చెప్దాము. అక్కడ మరైతే ఆయనకు అర్థమే అనగా అనువాదమే తెలియదు అని అనుకున్నారు. ఆయనే అర్థం లేక అనువాదమై ఉన్నాడు. దేవుడు ఆయనకు అనువాదం చెప్పనవసరం లేదు. యేసు జీవితమే అర్థం. లేఖనాలు పరిశోధించండి, వాటిని నిత్య జీవం కాదని మీరు తలంచుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి అని ఆయన చెప్పాడు. నా తండ్రి కార్యాలు చేయకపోతే నమ్మవద్దు. ఈ దినం కొరకై నన్ను గురించి చెప్పని కార్యములు నాలో ప్రత్యక్షం కాకపోతే మీరు అది నమ్మవద్దు అని ఆయన చెప్పాడు. అది చేసినవా? కన్య గర్భవతి అయి అని దేవుడు చెప్పగా ఆమెకు అలాగే జరిగినది. మీరది నమ్ముతున్నారా? వస్తువుమే. అయితే వారిది నమ్మలేదు. ఒక కన్య గర్భవతి అయ్యను, ఆమెకు అలాగే జరిగినది. గుంటివారు నడతారు, గుంటివారు చూచెదరు. అయితే ఏం జరిగినది? వారది చేస్తారని నిరూపించబడినది. చేసే దాని యొక్క ప్రత్యక్ష రుజువు. ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తన మీలో నుండి పుట్టించును అని మోషే చెప్పాడు. వాక్యము ప్రవక్త దగ్గరికి వచ్చును. ప్రవక్త వాక్యము హృదయం యొక్క తలపులు పరిశోధించేది. అలాంటి పరిశోధన లేక వివేచన కార్యాలను ఆయన చేయుటకు వారు చూస్తున్నప్పుడు ఈయన బయల్జెబూబు సోది చెప్పువాడు అని వారు అన్నారు. ఆయనకు తగిలించిన ఆ పేరు కంటే మరొక పేరు లేదు. ఇక ఈ రోజు కూడా హోలీ రోలర్స్, పరిశుద్ధ గుండ్రాళ్ళని ఏదేదిగో పిలుస్తున్నారు. అవును, కనుక ఆయనకు అనువాదం మరొకటి అవసరం లేదు. ఆయనే అనువాదకుడు. దేవుడిది ఆనే రుజువు చేస్తాడు. వాక్యానికి అనువాదం అవసరం లేదని తిరస్కరించు. ఆనాడు కాని ఈనాడు కానివంటి అపాత్ముడెవరు? లేఖను పరిశోధించుడి, నేను ఎవరైనది అదే సాక్ష్యమిచ్చునవి అని యేసు వారితో చెప్పెను. అవే వాటి అనువాదాలు. నేను మాట్లాడుతున్నది ఏమయ్యున్నది అనున్నది నా బ్రతుకు రుజువు చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. బైబిల్ వైపే చూస్తూ నేర్చిన వాక్యం పరిశుద్ధాత్మ అనువాదకుడు కాదు అని చెప్పినట్లయితే ఈనాడు అతను ఎంత పాపి అవుతాడు? తాను వాగ్దానం చేసిన వరముల ప్రత్యక్ష ద్వారా తనకు తానుగా రుజువు చేసుకుంటూ ఈ దినాన్ని కూర్చున్న తాను వాగ్దానం చేసిన సంగతులు రుజువు చేసుకుంటూ అలాగే నాలుగు నెరవేర్పు మిగతా లేఖన భాగాలు నెరవేర్చుండగా ఇక్కడే కడవరి కాలం ఉందని చూస్తుండగా దాని గురించి ఇంకో మనుషుడు అనువాదం చెప్పనవసరం లేదండి. దానికదే అనువాదం అవుతుంది. దాని ఘడియను గురించిన వర్తమానాన్ని అది రుజువు చేస్తుంది. లోకమంతా కూడా మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. ఆయన నిమిత్తమై మీ చేతులను కడిగి వేసుకోవటానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే మీరు అలా చేయలేరు కనుక. అన్నాడు ఇలాగో ఈ రోజు కూడా విషయం ముందుంచబడినది. లేఖనములు పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన చెప్పాడు. నా కార్యాలే నా అర్థాలు లేక నా అనువాదం అని యేసు చెప్పాడు. మండుచున్న అగ్నిపదులో ఆయన మోషేని కలుసుకున్నప్పుడు అతనితో ఆయన ఇలాగ చెప్పాడు, ఆయన ఉన్నవాడు అని చెప్పారు. నా వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాడు. నా బలమైన బహు చేత జనులను నేను బయటకు తీసుకుని వెళ్ళడు కొరకై జ్ఞాపకం చేసుకుని ఉన్నానని అన్నాడు. నేనే వాగ్దానము చేశాను, నేనే నీతో కూడా ఉంటాను, నేనే నిన్ను పంపుతున్నాను. కేవలం నీవు నా నోటి బూరగా ఉంటావు. నేను నిన్ను పంపినది లేనిది సూచనలే భాష్యం పలుకుతవి. ఆమేన్. ఈ రోజు స్త్రీ పురుషుల కొరకే వచ్చి చూస్తున్నారు. మరి యొక్క నిర్గమం యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నారు. రుజువు చేయబడిన దేవుని వాక్యం యొక్క అనువాదము కొరకై ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బంది ఇది అది అని వారు చెప్తున్నారు. దీన్ని మా సంఘం నమ్మదు అని అంటారు. ఏంటి కారణం? మరి యుగం యొక్క నీడన నీవు జీవిస్తున్నావు. ఆ కాలమందున వారి సంఘాలు బాగానే ఉన్నది. అయితే ఈ కాలమందున వాటి విషయమేంటి? ఇది మరో కాలము. యూపుర కాలంలో వెస్లీ నీవు నమ్మించలేవు, అప్పుడు శుద్ధీకరణ అనేది లేనేలేదు. లేదండి, బాప్టిస్టులో నీవు పెంచుకొస్తూ వారిని నీవు నమ్మించలేవు. అలాగే నీవు వెనక్కి వెళ్ళు, ఈరోజు శ్రేష్టమైన దాన్ని వారు కనుగొన్నారు. ఆనాటి వారి వెలుగులో వారు జీవించారు. నేడు పెంతికొస్తూ వారు శాఖ నిర్వాహం చేసుకుని వారికి ఇష్టం వచ్చేట్లుగా ఆసనం వేసుకున్నారు. అది నిఖర్షగా అదే అవుతుంది. వారికి ముందుకు సాగిపోతూనే ఉంది, వారి యొద్ నుండి అది సాగి వెళ్తూనే ఉన్నది. అది వాస్తవమే. ఎందుకంటే మనం గట్టిగా అత్తుకుని ఉన్నాము. ఎట్టి స్థితిలోకైనా మన సంఘాలు వెళ్లిపోవటకు అనుమతిస్తున్నాము. ఎందరెందరో సంఘ సభ్యుల కొరకై అలా చేస్తున్నాం. అదైతే చాలు. ఎందుకంటే ముందెన్నడూ కూడా లేనంత అధికంగా మనకున్నారు. దాని గురించి మనం డప్పా కొడుతున్నాం, మనకు ఊదేస్తున్నాము. ఒక పాతకాలం సామెత చెప్తాను. గుప్పలు లెక్క పెడుతుంది, అయితే దేవుడు తన వారిని తుచుతుంటాడు. అది ఈనాడు కూడా సత్యమే. దేవుడు తన వాక్యాన్ని వారిని తుచుతాడు. నీవు సరిపోయావో లేదో అని నేను తునిక వేస్తాడు. వారు ఎంతమంది ఉన్నది అది ఎంత లెక్క అయినప్పటికీ గుంపు నాయక అనవసరం. ఈనాటి కాలానికి దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడాలి. నిర్దిష్టంగా అది సత్యము. గుంపులు కూర్చో నాకు అనవసరం. ఎవరు వస్తున్నారు ఎవరు రారు అది నాకు అనవసరం. పిలాతు న్యాయ తీర్పు సభా మందిరంలో ఉన్న రీతిగా దేవుని వాక్యం ఆ కర్ర మీదనే ఉంటున్నది. దాని పులికి మనకేమి కలుగుతుందో చూడు, అక్కడే మనము తేలిపోతాం. అవునండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. నేను నీతో కూడా ఉండేదను, నేను నీ నోటిని వాడుకుంటాను అని ఆయన మోషేతో చెప్పినట్లు మనము కనుగొంటున్నాము. నేను నీతో చెప్పిన రీతిగా నీవు వెళ్లి మాట్లాడు. ఆ సూచనల వాటిగా మీ అర్థాలు పలుకుతుందని ఆయన చెప్పాడు. చూడండి, దేవునికి ఎటువంటి అనువాదకుడు అవసరం లేదు. ఆయన అనువాదము చేయకూడదు. దేవుని యొక్క అనువాదమే తనకు తానుగా అర్థం చేస్తుంది. ఆయనకు ఆయనే అనువాదకుడు ఆయన చెప్పి ఉన్నారు. ఆయన అలాగే ఉంటాడు. భవిష్య విషయంలో ఆయన ఏది చేశారు ఈ రోజు అదే చేస్తాడు. ఆయన ఎలోహీం అని బైబుల్ నుండి మనకు తెలియను. ఎలోహీం అనగా అన్నింటిలో సరిపోయిన వాడి అర్థం. ఆయనకి ఎవరు సలహా ఇవ్వని అవసరం లేదు. ఆయనకు ఆయనే చాలు. ఆయన దేవుడు, ఆయనే వాక్యము. వాక్యము నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు అది అనగా ఆ వాక్యమే నీ ఎదుట గుర్తింపు చేయబడుతున్నప్పుడు మరో చూడనండి మరో అనువాదం ఇక నీకెందుకు? పాపైనవో స్త్రీ పురుషుడా, నీవు నిలవబడే తప్పని చెప్పడానికి నీవెవరు? దేవుడు వాగ్దానం చేయబడ ఆయన వాక్యముతోనూ ఆయన ఆత్మతోనూ మన అందరి ఎదుటి అర్థాన్ని లేక అనువాదాన్ని చెప్తున్నప్పుడు అది తప్పని చెప్పడానికి మనమెవరు? పాపైనవో వ్యక్తి, అది నీవెలా చేయగలవు? పాపం అవుతుంది. సోదరుడే, తద్వారా దాని అర్థం ఏమంటావు? అవిశ్వాసము. ఒకే ఒక పాపము, అది అవిశ్వాసం. తుచ్ఛమైన మానవ అనువాదం దానికి అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. నేను ప్రభువునని ఆయన చెప్పాడు. నేను నాటిదని మాత్రింబగలను, నేను దానికి నీరు పోసుదని, నా చేతిలో నుండి ఒకరు దాన్ని కోసుకున్నట్లుగా నేనే అలా చేసేదని. ఇంకొక లేఖన భాగం అంతా కూడా ఆయన ఇలా చెప్తున్నాడు. ఆయన వాక్య సఫలము కొరకై దాని ఆయన కాయుచున్నాడు, దాన్ని సఫలం చేస్తాడు, బయలుపరుస్తాడు. దీని కొరకు దాని చూచుడుకై ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో, లేక దాని చూచుడుకు అది అనగా వాక్యము పంపబడి ఉన్నది, దాని చూచుడు కొరక ఎవరైతే పంపబడిరో వారి ఎదుట ఆయన దానిని తెలియచేస్తాడు. అది వారు చూచుడు కొరకై దాని ఆయన కాపు కాస్తాడు. బుద్ధులేని ఈ ప్రకృతి సంబంధమైన అన్ని అనువాదకులకు దాని ఆయన దూరంగా ఉంచుతాడు. అవి యథార్థమే, అవి యథార్థమే, అవి యథార్థమే. దేవుడు యథార్థవంతుడే. మేము దేవునికి సంబంధించిన వారము, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, ఇది అది మాకున్నది అని స్థూలంగా ఒక్కసారిగా పరిశీలనందరూ చెప్పారు. వాక్యమే తనకు తాన ఎక్కడ నిలబడింది? అయితే ఇలా అంటున్నారు వారు, మాకు అవసరం లేదు, దాని సులువు వేయము, మనం ఏది నమ్మి ఉన్నామో దాన్ని బట్టి అది గుర్తించబడదు, అయితే వాక్యం బట్టి అది గుర్తించబడుతుంది. ఆమేన్. చూచుడికి ఎవరికైతే కనులున్నవో వారది చూశారు, ఎవరైతే గుడ్డివారో వారు చూడలేదు. ఈ రోజు కూడా అలాగే వారు చూడలేక ఉన్నారు. వారు అంటే వెళ్తున్నారు, వారికి వారే బంధించుకుంటున్నారు, అనేకులు దానికి దూరంగా ఉంటున్నారు. అతి నెరవేర్పు ద్వారా అది వాస్తవమైనదేనని కనబడుతుంది. దాన్ని గురించి ఎంతో నమ్ముతున్నానని ఒకరు అంటారు, బైబిల్ నేను నమ్ముతాను అని అంటారు. బైబిల్ గురించి జాలిపడుతున్నారని అనవచ్చు, బైబిల్ జాలిపడేవాడని అది నీవు చెప్తావు. నేను అది ఇది నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నాను అని చెప్తారు. నేను నమ్మడం లేదు, ఎందుకంటే నా సంఘశాఖ అది అలా లేదు అని చెప్తుంది కనుక నేను నమ్మట్లేదు. అలాగైతే ఎటువంటి అనువాదిక నువ్వు కలుగుతున్నావు? హవ్వకు ఎవరున్నారో అలాంటి వాన్నే, అనగా దయ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. వాక్యాన్ని హవ్వకు అనువాదం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతను అంటున్నాడు, ఓ అవును, అది వాస్తవమే, అది వాస్తవమే. అయితే నిశ్చయంగా దేవుడు చెప్పినది సత్యమే, అది సత్యమే. అది ఇతరులకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు అనవసరం. దేవుడు చెప్పినప్పుడు అది జరిగి తీరుతుంది, అది అలాగే జరుగుతుంది. హవ్వ యొక్క అనువాదిక నువ్వు చూస్తావా? ఓ పాపైన వ్యక్తి, నువ్వెలా చూడగలుగుతావు? అవునండి, వారికి హవ్వకున్న అనువాదకుడు ఉన్నాడు. ఎన్న దినాల నేను చెప్పిన సాక్ష్యాధారంగా ఆ సాక్ష్యాధారాన్ని ఉంచడం కొరకై ప్రయత్నం చేద్దాం. లూథర్ చెప్పాడు, నమ్మి బయటికి రా అన్నాడు. దయ్యము కూడా అది నమ్ముతుంది. వెస్లీ చెప్పాడు, పెద్దగారు నీవు అది పొందుకుంటావు అని అన్నాడు. అయితే అది అతను చేయలేకపోవడం కనుగొన్నాడు. పెంటికోస్తు వారు చెప్పారు, భాషలతో మాట్లాడు, నీవు అది పొందుకుంటావని అన్నారు. అది వారు పొందలేదు. క్రైస్తవ శాస్త్రం చెప్పినది ప్రేమించు, నీవు ఆత్మ వల్ల పొందుతావు అని అన్నారు. అయితే వారది పొందలేదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని వారు తృణీకరించారు. వారి యొక్క సాక్ష్య రుజువు ఏంటి? నీలో ఉన్న ఆ ఆత్మ ప్రతి ఒక్క వాగ్దానానికి ఆమేనని ఉచ్చారిస్తుంది. దేవుడు దాన్ని నిర్ధారిస్తాడు. అది యేసుక్రీస్తుతో ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. ఓ అవును, ఆత్మఫలాలు ఎన్నెల్లో కలిగి ఉంటారు, అన్ని రకాల గుర్తులు వారికి ఉంటవి. సాక్షులు కూడా నీవు వ్యక్తిగతంగా చూడలేవు, ఎందుకంటే దేవుడు తన వాక్యానికి తానే ప్రత్యక్షత ఇచ్చాడు కనుక. అదే అది ఒక నిజమైన వాక్యాధారము నీవు క్రైస్తుడంటానికి. ఇంకో రీతిగా నీవు ఇలా క్రైస్తవుకు కగలవు, అది ఎందుకు వాక్యముడిను, వాక్యం దేవుడి యొక్క ఉండను, వాక్యం దేవుడే ఉండేను, ఆ వాక్యం శరీరధారి మన మధ్య వసించను, అది నిన్నో నేను యుగయుగములు ఒక్కడే రీతిగా ఉండెను. దావీదుతో ఉన్న దేవుడు ఆయనే, మోషేతో ఉన్న దేవుడు ఆయనే, అపోస్తలుతో ఉన్న దేవుడు ఆయనే, ఆనాటి వాగ్దాన వాక్యానికి తనకు తానైన రుజువు చేయడం కొరకు యేసుక్రీస్తులో ఉన్నది ఆయనే, ఆ వాక్యమే నేడు ఆ దేవుడే ఉంటున్నాడు. కాలం యొక్క వాక్యమునకు వెలుగును వెదజల్లుచున్నాడు. దేవుడు మన యొక్క కనికరము చూపునుగాక. అవునండి, దేవుని నమ్ముడనగా ఆయనకు ఆయనే అనువాదం పలుకుట, ప్రతి వాక్యము రుజువు చేయబడుట. అవును, ఆయనకు ఆయనే అనువాదికుడు. కళాని గురించి నేను ఆలోచించేస్తున్నాను. ఎంతసేపైనా నేను విషయాలపై చర్చించగలను. అయితే ముందు కొడిక ఉన్నది. ఈ రోజు నేను చెప్పబోతున్నాను, ఆయన అమెరికా ప్రజల హస్తాలపైనే ఉన్నాడు అని నేను తలస్తున్నాను. ఆలోచించు, కోపముతో నేను చెప్పడం లేదు, వెలుగు కొరకై చెప్తున్నాను. ఏడు దినాన అమెరికా సంఘం యొక్క హస్తాలపైన యేసుక్రీస్తు రక్తములని చెప్తున్నాను. యేసుక్రీస్తు రక్తము అమెరికా అంతటి మీద ఉన్నది. యేసుక్రీస్తు రక్తము మెథడిస్టు, ప్రెసిడెంట్లు, లూథరన్లు, పెంతికోస్తు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నది. అందరి హస్తాలపైన అది ఉన్నది. అది ఎలా ఉన్నదో చూద్దాం. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచించాయి. అయ్యో, ఆ దినాన పిలాతు చేసిన రీతిగా ఆయన చేతుల నుండి తప్పించుకుంటుకై పిలాతు మూడు విధాలా ప్రయత్నించినట్లుగా నాకు గుర్తొస్తున్నది. మూడు విధాలుగా తన చేతుల నుండి తప్పించుకుంటుకై అతను ప్రయత్నం చేశాడు. అయితే అతడు అది విఫలమైపోయినది. నీ చేతుల నుండి తొలగించుకు ఒకే ఒక మార్గం ఉన్నది. అతను ఏం చేశాడో చూద్దాం. ఈ మూడు విధాలుగా పిలాతు ప్రయత్నం చేశాడు. అంత వ్యర్థమైంది. విషయాన్ని మనం ఎదుర్కోవలసి ఉన్నది. అది ఇక్కడే ఉందని మనకు తెలుసు. ఆయన యొక్క వాక్యము లేఖన సాక్ష్య రుజువులతో గుర్తించబడవలసి ఉన్నది. దినానికి వాగ్దానం చేయమైన వాక్యం శరీరధారైనది. చెట్టు చివరి యేసుక్రీస్తును తిరస్కరించు చెడ్డ విషయ భాగము సహా ఈ లౌకిక సంఘకాల ముందు సంఘానికి వెలుపట ఆయన ముందు ఆ విషయం సహా అది సత్యమేనని మనకు తెలుసు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మన హస్తాలపై ఆలోచించే అది నాకు ఆలోచన చేస్తుంటే భయాన్ని కలుగు చేస్తుంది. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి ఆలోచన చేస్తుంటే అది నాకు వణుకు పట్టిస్తూ ఆయన వద్ద నుండి పరిగెత్తాలనిపిస్తుంది. ఒక మనుషుడు సాటి మనుషుడు రక్తాన్ని చూస్తుంటే ఎలాగో అలాగూ చికాగో పట్టణంలో డిలింజర్ నడివీధిలో కాల్చివేయబడినప్పుడు నా స్నేహితుడు ఒకరు అక్కడ నిలబడి ఉన్నాడు. వందల మంది జనాలు గుంపు కూడారు. అయితే వారు ఏం చేశారో తెలుసా? ఎక్కడైతే ఆ రక్తం చిందించబడిందో ఆ తూట రంధ్రం చుట్టూరా ప్రతి ఒక్కరూ తిరుగుతూ ఉన్నారు. సాటి మానవుడు రక్తంపై పాదాలు పెట్టలేకపోయారు లేదండి. దాని గురించి వారు అనుమాన పడుతున్నారు. వారైతే యేసు క్రీస్తు రక్తంలోకి అడుగు పెడుతున్నారు. దూతలే కాలుతో తిరుగుటకు భయపడుతుంటే బోధ్యుల మేజలతో నడుస్తున్నారు. అను ఈ పురాతనపు సామెత ఎంతైనా నిజము కదా? అవునది వాస్తవం. దాని మీదుగానే వారు నడుస్తున్నారు. అద్భుత కార్యాల దినాలు గతించినవి. అదంతా పోస్తులకే, అది మనకు కాదంటున్నారు. అయ్యో, అది ఎలా నీవు చెప్పగలవు? ఎక్కడైతే నీవు పరిశుద్ధత పొందుకుంటున్నావో అట్టి యేసుక్రీస్తు రక్తము నీవు కలితో తొక్కుతున్నావు. సాటి మనిషి రక్తము అలాగుంటే కొంతకాలం క్రితము, కొన్ని వారాల క్రితము దాని గురించి మన దేశానికి అది జరగకూడదు అని ఏ ఆస్వాల్ అనే వారి విషయమేంటి? కూర్చొని చెమట కార్చుకుంటూ మంచి మానసిక స్థితిలోనే ఉన్నాడు. ఈ టేపు వింటున్న ఒక వ్యక్తి లేక ఇచ్చిన కూర్చున్న వ్యక్తి ఇక్కడ ఉండి వర్తమానం తెలిసినట్లయితే అది నీవు లూపరుస్తావసమా? చెమట కార్చుకుంటూ దేవుని వాక్యము కొరకు తీర్పు దినా నీవు లెక్క చెప్పవలసి ఉన్నది. అది నీవు ఎరిగితే ఏ హస్తాలపై నుండి నీకు పరిచయం చేయబడుతున్న యేసుక్రీస్తు రక్తాన్ని గురించి నీవు జవాబు చెప్పవలను. అక్కడ కూర్చుని ఉన్నటువంటి ఆశువాలను గమనించు. అది అతనికి ఎంత భయంకరమైన విషయం. అది అటువంటిదేనని నేను ఊహిస్తున్నాను. తమ నసిరిను హత్య చేసిన కొరకై సుప్రీం కోర్టు యొక్క ఉగ్రతను అనుభవించాల్సి వస్తుందని అతను ఊహిస్తూ ఉన్నాను. ఇక క్షమాపణ లేక కనికరము లేనేలేదు. అతని కూర్చుని ఏదైనా సాక్ష్యం రుజువైతే తనకు తానే ప్రతిధ్వని అవుతుంది. చేతి వేలి ముద్రలు, తుపాకీ, అతని ఉంచిన స్థలము సమస్తమును అతని ఎదురుకు తేబడినవి. ఈ కుడికలో కూర్చొని ఆయన రూపంలోనికి కాన్పించిన యేసుక్రీస్తును గమనిస్తూ ఆయన గుర్తించి ఆయన్ను అంగీకరించని ప్రజలకు అదే విషయం జరగనే ఉంటుంది. ఏదో ఎంతో బాగుందనుకుంటూ ఒక మత గుంపును అంటిపెట్టుకున్న వారికి అదే జరుగుతుంది. నీవు దోషులుగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన సొంత కుమారుని తగ్గి నీ మనస్సులందు మళ్ళా సెలవు వేసినావు కాబట్టి అది నీకు తీవ్రమైన విషయంగా కనిపించదు. లేక ప్రజాదరణ కోసం జ్యేష్ఠత్వ హక్కును విశ్రమేసుకునుట ఆ దినది భయంకరమైనది కావతుంది. అది భీకరమైన తలంపు అవుతుంది. ఆ చెమట ఖైదీలో నీవు ఎలాగ కూర్చోగలుగుతావు? ఆఫ్రికా పల్లెవాసులారా, ఆస్ట్రేలియా నివాసులారా, స్వీడన్ స్విట్జర్లాండ్ స్థల వాసులారా, ఇదంతా ఈ టేపులు వింటున్నారు. ఆ తీర్పు దినాన మీరెలా లెక్క చెప్పగలుగుతారు? ఎందుకంటే మీ దేశంలో నేను ఉన్నప్పుడు యేసుక్రీస్తుని మధ్య కనపరిచిన గుర్తును తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న విధమును మీరు చూచిటరు కాబట్టి చెమట అతను తప్పగా చెమటూర్చవలసినదే. అతను మధ్యగలిగిన వాడై ఉంటే అతను ఎలాగూ చేయగలుగుతాడు? మరలా దేవుని కుమారుని తొక్కిన వారికి దేవుని కోపము ఎలాగుంటుందని అనుకుంటున్నావు? గమనించు, ఒక విమాన నావికుడు విమానాన్ని పైకి తీసుకెళ్లా సంసిద్ధమవునప్పుడు అతను విడిచి బయలుదేరే ముందు ప్రతిదాన్ని ప్రతి సాధనాన్ని పరీక్షించుకుని విమానాన్ని తీసుకెళ్తాడు. అతను రన్వేకి వెళ్లి అక్కడ నిలబెట్టి అక్కడ రెక్కలను దాని సంబంధమైన గాలి గదులను పరీక్షించుకుంటాడు. ప్రతి సాధనాన్ని ప్రతిదీ పరీక్షిస్తాడు. మరలా మరలా పరీక్షించుకుంటాడు. విమానంలో ప్రయాణము చేయడంలో అనేక మందికి తెలుసు, అది నిజమేనని మీకు తెలుసు, ప్రతి సాధనాన్ని పరీక్ష చేస్తాడు. ఎందుకని? ఎందుకంటే సాటి సహజంలో రక్తం అతనిపై ఉన్నది కాబట్టి. సరిగా ప్రయాణం చేయకై ప్రతిదీ సరిగ్గా ఉండట అతనికి కావాలి. తాను శస్త్రచికిత్స చేయనప్పుడు ఒక వైద్యుడు ఏమి చేస్తాడు? అతను శస్త్రచికిత్స చేయబోతున్నాడని ఎరిగి ఒక కణితి లేక గుండెకాయ లేక ఏదో తీసుకుని శస్త్రచికిత్స చేస్తాడా? నీ దేహాన్ని అతను శస్త్రచికిత్స చేయనప్పుడు నీ గుండె పరీక్ష చేస్తాడు, నీ రక్తపోటును పరీక్ష చేస్తాడు, నీలో జలుబుందో లేదో పరీక్ష చేస్తాడు, ఎస్థెటిక్స్ మొదలైన పరీక్ష చేస్తాడు, మరలా మరలా ప్రతిదాన్ని పరీక్ష చేస్తాడు. మానవ రక్తం అతని హస్తాలపై ఉండకూడదు. ఒక వైద్యుడు ఒక విమాన నావికుడు మొదలగు వారు పరీక్ష చేస్తే మనం నివాసం చేస్తున్న చాలా విషయాలు కళ్ళారా చూస్తూ యేసుక్రీస్తు సంఘం ఎంతగా ఆ పని చేయగలిగి ఉంటుంది. మనం ఎంతగానో పరీక్షించవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారి రక్తము మన హస్తాలపైనే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక విషయం తీసుకుందాము. పిలాతు మొదటి యోచన లేక పన్నాగం ఏదనగా ఆయన ఎందు ఏ దోషారోపణ నే నిరుగను అని చెప్తున్నాడు. నేటి దినాన ఉన్నటువంటి మంచి మంచి గుంపుల మధ్య అలాంటిదే ఉంటుంది. వాక్యమందు ఏ తప్పిదమనే నెరుగును, అది బాగానే ఉన్నది. అయితే అది అపొస్తలులకు సంబంధించినది.
ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తున్నది.
నేనేమని చెప్తున్నావు? బైబిల్ సరిగానే ఉన్నది అంటున్నావు. వారు భాషతో మాట్లాడేది, వారు దయ్యాలను వెళ్ళగొట్టారని నేను నమ్ముతున్నాను. వారు తలపులు పరిశోధించని వారు ప్రవక్తలను అని నేను నమ్ముతున్నాను. అయితే అది ఈ దినానికి కాదు.
ఓ పాపైన మానవుడా, అయ్య గారు ఏంటి నీకు సంభవించింది ఏంటి?
మత్తయి 24:24 ఆ వెనుక పెట్టబడినకు హేతు ఏంటి?
Hebrews 13:8 తిరిగి ఈ వదిలేనికే వచ్చేస్తుంది.
పిలాతు అతని చేతుల నుండి దాన్ని అలా కడిగి వేయకూడదు. తిరిగి అది అతని ఒడిలోకి వచ్చేస్తున్నది.
దేవుని వాగ్దాన నెరవేర్పుని వారు నిలబడి చూస్తున్నప్పుడు ప్రతి వారి సంగతి అలాగే ఉంటుంది.
పెంతెకొస్తు దినాన పేతురు, మీలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామ బాప్తిసం పొందుని అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. నేను
ఏ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులందరికని అనగా మన ప్రభువైన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చంద్రుని చెప్పాడు.
ఎంతవరకు? ప్రపంచమంతటి వరకు, ప్రతి దేశమునకు చెందుతుంది, ప్రతి దేశానికి చెందుతుందని చెప్పబడింది.
సర్వ లోకమునికి వెళ్లి అంతవరకు అప్పటికి చేరి ఉండలేదు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రాలు జరుగును. దాని ఏ విధంగా నీ చేతులపై నుండి కడిగి వేసుకునగలవు? నీవది చేయలేము సుమా. అది దూ చేయబడి నీ ఒడిలోకి విసిరవేయబడినది. ఇలాంటికి ఇలా సంభవించదో, అలాగే అది అగ్ని తిరిగి నీ వైపే వచ్చేస్తుంది. లేఖనం సాక్షాత్తుగా నీ ముందర గుర్తింపు చేయబడుతుండగా తిరిగి నీ మీదకే అది వస్తుంది. మనం ముగిస్తుండగా రెండవదిగా పిలాతు ఇంకో మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. హెరోదు వైపుకు లేక కైసరి వైపుకు దాన్ని తెవేస్తున్నాడు. నేడు ప్రజలు ఎలా చేస్తున్నారో అలాగే చేశాడు. అనేక మంది మంచి సేవకులు ఈనాడు ఎపిస్కోపలేయన్లు, లూథరన్లు, బాప్టిస్టులు, పెంతెకొస్తు వారు మొదలుగుల వారు దాన్ని దాటవేస్తున్నారు. మా కేంద్రం వారు దానిని అంగీకరించరు. తిరిగే మీదకి వచ్చేస్తుంది. తిరిగి అది తిరిగి మీదకి వచ్చేదిగా అవుతుంది. నేను అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారిని గాని, వన్నెస్ వారిని గాని, చర్చ్ ఆఫ్ గాడ్ వారిని గాని, బాప్టిస్టు, మెథడిస్టు, ప్రెస్బిటేరియన్ మొదలగు వారిని గాని అడగటం లేదే. వ్యక్తిగతంగా నిన్నే అడుగుతున్నాను. యేసుక్రీస్తు రక్తం గురించి ఏంటి నీ విషయం? సాక్షాత్తు మీరు మన మధ్య ఉన్నటువంటి అభిషేకించబడిన వాక్యాన్ని గురించి మనం ఏమి చేద్దాం? నేటి ఘడియ కొరకైన వాగ్దానమైన క్రీస్తు అను మనం ఎరిగిన దాన్ని ఏమి చేద్దాం? దానితో మనం ఏమి చేద్దాం? నీ సంఘం దాని గురించి ఏమి చేస్తుందని కాదు, నీ కైసరు, నీ హేరోదు దాని గురించి వారు ఏమి చేయలేరు. అది పిలాతును క్షమించలేదు. లేదండి, లేదండి. అలాంటి పరిశీలన్నారు, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకని అన్నారు. అవును, అలాగే సాక్షాత్తు అలాగే జరిగినది. యేసు వారితో ఏమని చెప్పారు? ఆకాశం వైఖరిని మీరు ఎరుగుదురు కానీ కాలం యొక్క సూచనలు మీరు ఎరుగరు. ఓ, నిన్నది కేవలం ఫీనిక్స్ వారితో మాత్రమే చెప్పట్లేదు, ఇది ఎక్కడికి వెళ్తుందో అక్కడ వారందరితోనూ చెప్తున్నాను. కొన్ని పరిశీలు కన్నుని దాని గురించి వివేచిస్తూనే కోట్ల కొందరు డాలర్లు మీరు అలా ఖర్చు పెడతారు. అయితే దేవుని వాక్యమును కాలానికి రుజువై ఉండగా దాన్ని మీరు వివేచించరు, దాని మరణాసన వేస్తున్నారు. కమ్యూనిజం అంతా మీకు తెలుసు. మీ బైబిల్ మీకు తెలిసి ఉంటే జరగబోతున్న విషయాలు మీకు అర్థం చేసుకుంటారు. అది నాకు ప్రీతికరమైనదిగా లేనట్లేదు. కమ్యూనిజాన్ని నేను ఉద్దేశిస్తాను, దేవునికి విరోధమైన దేనైనా నేను ఉద్దేశిస్తాను. నా యొక్క అభిలాషితునిగా ఈ గంటె కొరకే సంక్షిప్తమైన సంఘము ఎత్తబడుతున్న బోధనల గురించి ఏ నా యొక్క అభిలాష? ఆకాశ వైఖరి ఎరుగుదురు, అయితే కాలం యొక్క సూచనలు ఎరుగరు. ఆయనకు తీర్పు తీర్చే దినమున సంఖ్యల ఆలోచన సభను మొదలగు వాటిని పెడ్ల కోర్టులోనే అది తయారవుతుంది. కమ్యూనిజం గురించి, బోధకుల బోధన గురించి నీవు వివేచింపగలుగుతావు. కాలం యొక్క సూచన మధ్యని నడిచిపెడుతూ దానిని మూఢభక్తి అని పిలుస్తావు. మతి తప్పిన స్థితి అని దాని పేరు పెడుతూ మరోత్రువును పెడతావు. ఎట్టటి వరకు వచ్చి వినడానికైనా తమ ప్రజలను అడ్డుపరుస్తారు. చరిత్ర పునర్వ్యవస్థీకరణ కరెక్టైతే నా పేరు విలియం బ్రెనహమ్ కాదు, అది నిస్సహందంగా వాస్తవమే. ఏమి జరగబోతున్నది? యేసుక్రీస్తు యొక్క రక్తము తిరిగి నీ చేతులపైనే వేయబడుతుంది. వారు చేసినట్లుగానే దానిని నీవు అపవిత్రాత్మని పిలుస్తున్నావు. ప్రపంచమంతటి కూడా నా భావం ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. ప్రతి చోట కూడా స్విట్జర్లాండ్ లో నన్ను ఎందుకు మీరు త్రోసిపుచ్చారు? ఫిన్లాండ్ లో ఎందుకు అలా చేశారు? రక్తం మీ చేతులపైనే ఉండబోతుంది, అది మీ మీదనే ఉంటుంది, నా మీదే కాదు. మీరు నన్ను కాదు త్రోసిపుచ్చినది, ఆయననే త్రోసిపుచ్చినారు, నన్ను కాదు. అలాంటిది నేను నమ్మను అని నీవు అన్నావు కాబట్టి వాక్యం అది చెప్తుంది. అక్కడే మీరున్నారు,
బుద్ధి పరిశీలు కమిటిజమును రకరకాల వివేచించగలుగుతారు. వారు నివసించే కాలమేంటో అది ఎరగరు, అది నిష్కర్షంగా సత్యమే. ఇప్పుడు దాని చివరి గురిని అది చేరుకునే సంక్షిప్తంగా ఉన్నది. మరణా ఇక్కడ ఉన్నది. ఏంటది? ఆయన సిలువ వేయము. వారందరినీ మనం మెట్టిస్తులుగా చేయలేము, వారందరినీ మనం బాప్టిస్టులుగా చేయలేము, వారందరినీ వన్యస్వారిగా చేయలేము, వారందరినీ తత్వం కలిగిన వారిగా చేయలేము, వారందరినీ ఇది అది అది ఇదిగా చేయలేము. అయితే మనకు ఒక ఆలోచన సభ ఉన్నది. ఎక్కడ తూర్పుకు పశ్చిమం ఎంత దూరమో అంతగా మీరు ఏకీభవించరు. మొత్తం పొరపాటే. అది రోమాకు సెటిలైట్. అది నిశ్చయంగా వాస్తవమే. వ్యక్తిగతంగా నేను దీనిని అడుగుతున్నాను. ఈ ఘడి కొరకై వాగ్దానం చేయబడి అభిషేకితమైన వాక్యములు క్రీస్తుని గురించి నీవేమి చేయబోతున్నావు? వ్యక్తిగతంగా నీవు ఆయన గురించి పిలాతు తన హస్తాలను ఎన్నడూ కూడా తప్పించుకోలేడు తెలుసా? అతను అరుపులు అరిచాడు, కేకలు పెట్టాడు, ప్రతి విధమైన యోచన చేశాడు, ఓడిపోయాడు. స్విట్జర్లాండ్ లో ఒక ఇతిహాసం ఇలాగా ఉన్నది. అతను ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో నీలి రంగు నీరు అది కరిగివేస్తున్నది. దాని చరిత్ర మీకు తెలుసు. చివరికి వెర్రివారిగా పారిపోయి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకతను మారుమనసు పొందలేకపోయాడు. ఏషావు మారుమనసు పొందిన దానికంటే అతను అది చేశాడు. అలాంటిది నీకు జరగకుండా చూచుకో. ఆయన నీ చేతులపైనే ఉన్నాడు. కార్యాలు జరిగిపోయినవి, బైబిల్ బోధించినది, పరిశుద్ధాత్మగా రుజువు చేసినది. ఈ కడవరి కాలంలో ఇది పరిశుద్ధాత్మ కాదు అని పాపైన మనుషులు తెగించి చెప్పగలరా? పలకబడే వాక్యములు అవి నెరవేరవలను. అది మన మధ్యనే ఉన్నది. అది చేయడు కొరకై ప్రయత్నం చేయవద్దు. పిలాతు వలె నీ అంతమునుడు కొరకై యత్నించవద్దు. అతని హృదయమందు ఆయన అంగీకరించవలసి ఉన్నది. నీ చేతులపై నుండి ఆయన విడిపించుకోవడం కొరకై అది ఒకటే మార్గం. అది నీ హృదయంలో ఆయన స్వీకరించడవుతుంది. అదే పొరపాటు చేయవద్దు. విను, హెబ్రీ పరిపత్యాయములో ఇలా చెప్తుంది, విను, మనము ఇష్టపూర్వకంగా పాపము చేసినట్లయితే, ఇష్టపూర్వకంగా అవిశ్వాస పడినట్లయితే, హత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి అలా చేసినట్లయితే ఇక పాపములకు అర్పణైక ఉండదు. అది నీకు గుర్తింపు చేయబడిన తర్వాత నీవు ఇష్టపూర్వకంగా పాపం చేస్తే, పడిన తర్వాత నీవు దాన్ని తోసిపుచ్చితే నీకు ఇక వేరే తరుణం లేదు, ఇక మారు మనసు ఉండలేవు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒకటి గమనించు. ముగించక మునుపు మీ మధ్యకు తీసుకొస్తున్నాను. వాగ్దాన భూమి మార్గాన వెళ్తున్న వేగులు వారి వలె వారు దేవుని వాగ్దాన వాక్యం చేత ఐగుప్తు నుండి వచ్చుచు తమ నిర్గమంలో వారు ఉన్నారు. దేవుడు ప్రవక్త అయిన మోషే వల్ల తన వాక్యమును తెలియపరచి అతనిని అక్కడకు పంపించున్నాడు. ఉన్నవాడు వాడైనా వారి యొద్దకు అట్టి పరిస్థితులను తీసుకుని వచ్చున్నాడని వాగ్దానం చేసిన దేవుడు అతని గుర్తింపు చేశాడు. కాదేశు వర్ణమయ్యకు దేశము గౌని యొద్దకు రగానే గొప్ప నేరాన్ని వారు చేశారు. వాగ్దాన భూమికి వారు చెప్పినప్పుడు వారు ఇలా అన్నారు, మనం అది స్వాధీనపరచుకోలేము అని అన్నారు. మిగతా 10 మంది సంగతి ఏంటి? పరిస్థితుల వైపు చూశారు. విలువ వారు పొగొట్టుకుంటారు. వారి దృష్టికి మనం మెడతల వలె ఉన్నాము. అయితే యెహోషువా కాలేబును పరీక్షించుకున్నారు. ఈ దేశము నేను మీకు ఇస్తును, ఇది పాలు తెల్లు ప్రవహించే మంచి దేశము అను వాక్యములందుకు వారు వెళ్లారు. ఇది ఏమై ఉంటున్నది? దేవుని యొక్క నిదర్శనం ఏమై ఉన్నది? అది ఎలా కనిపిస్తుంది? అది వారు లెక్క చేయలేదు. దేవుని వాక్యం చెప్తుంది, నేనిది మీకు ఇస్తును, వెళ్లి స్వాధీనము చేసుకురండి. వారు మాత్రమే అందులో ప్రవేశించున్నవారు. ఓ, నేను దేవుని వాగ్దానాన్ని మనం పరీక్షించుకుందాం. అవును, గుర్తుంచుకోనండి, మనం మరొక నిర్గమంలో ఉన్నాం. ఒక యాత్ర మార్గ స్థలం. ఈ సమయం హోస్తమరణ వాగ్దాన భూములకి కాదు, మరి ఇక తిరిగి రాని మహిమ వాగ్దాన భూములకి. దేవుడికి మహిమ కలుగుదు కాక అక్కడికే మనం వెళుతున్నాము. తల వంచుకుందాము. అది నీవు చేస్తావా? ప్రతి స్త్రీ పురుషుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేనే ప్రశ్న అడుగుతున్నాను.
What will you do with this Jesus called Christ?
క్రీస్తునబడి యేసును నీవేమి చేస్తావు?
Will you accept him?
ఆయన అంగీకరిస్తావా?
Will you
నీ రక్షకుడిగా ఆయన అంగీకరిస్తావా?
Will you be a or will you
లేక నీ చేతులపై నుంచి ఆయన కడిగి వేసుకుంటావా?
Will you try to pass on well?
నా మతశాఖని చెప్పలేదని దాచిపోవడానికి ప్రయత్నం చేస్తావా? లేక దాని మారిగా దీని నా సంఘర్షాక అది నమ్మట్లేదని అంటావా? అది నీ చేతులపైనే ఉన్నది. దాని నుండి నీవు తప్పించుకోలేవు. క్రీస్తుని బలి యేసుని ఏమి చేస్తావు? వారం దినములోని కుటుంబం ద్వారా ఆయన రక్తం నీ హస్తాలపైనే ఉండి ఉన్నది. ప్రార్థించుకుందాము. ప్రభు యేసు,
ఈ ఘడియలో మాకు సహాయము చేయండి. నీ కృపా కనికరంలో మాకు తోడుగా ఉండును కాక. నీవు తప్ప మరొకరు లేరని, నీవే దేవుడు అని ఈ సమాజము చూడనట్లుగా చేయండి. దేవుని యొక్క బలము వాక్యము అది దానికదే ఈ ప్రజల్లో గుర్తింపు చేయబడు కాక. ప్రభువా, నేను సత్యమును చెప్పిదనని నీవు దేవుడు అని అది తెలియపరచబడు కాక. నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశాను. నీ ఆజ్ఞ ప్రకారంగా నేను ఇది చేశానని ఏలీయా ఎలాగో చెప్పాడో నేను అలా చేశాను. అలా జరిగినట్లు అనుగ్రహము చూపండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇప్పుడు మీరంతా తల వంచి ఉండండి. కొన్ని నిమిషాల క్రితం నేను ప్రార్థన ప్రారంభించకముందు పరిశుద్ధాత్మను ఆపు చేశారు. ఇంకా ఎరుగిన వారు ఒకరున్నారని ఆయన చెప్పారు. అలాగైతే పరలోకమున్న దేవుడు అన్ని విధముల మీకది విడిచిపెట్టును కాక. నేడు ఆయన మీ బడిలోనే అది విడిచిపెట్టును కాక. 165 ఇక్కడ ఉన్న వ్యాధిగ్రస్తులు, బిజినెస్ మెన్ వారి కుటుంబంలో నేను ఇది ఎన్నడూ చేయలేదు. దేవుని నమ్ముచున్న ఇక్కడున్న వ్యాధిగ్రస్తులు, ఆయన వస్త్రం ముట్టినకు మీకు విశ్వాసం ఉన్నదని నమ్మండి. ఫిబ్రవరి 4 అధ్యాయంలో బైబిల్ చెప్పినది నమ్మండి. దేవుని వాక్యం రెండొంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడిగా ఉండి హృదయం యొక్క తలపులను శోధించును. మనందరికీ అది తెలుసు. మీరు నమ్ముతున్నారా? ప్రార్థిస్తారా? ఇక్కడ నుండి ఎవరు కదలకూడదు. ప్రతి ఒక్కరూ గౌరవపూర్వకంగాను చాలా చాలా నిశ్శబ్దంగాను ఉండి ప్రార్థించండి. మనకు విరోధంగా ఉన్నటువంటి ఈ వికృత గడియలో మనమేమి చేయాలో, ఏమి చెప్పాలో తత్కార్యముల కొరకై పరిశుద్ధాత్మను నడిపించును కాక. ప్రభుయేసు, ఇది నీ చేతుల్లోనే ఉన్నది, నేను నీ హస్తంలోనే ఉన్నాను, నన్ను నేనుగా నీ హస్తాలకు అప్పచెప్పుకొనుచున్నాను. వారి బడిలోనే తిరిగి అది పడవేయండి ప్రభువా, దాన్ని పైనే పెట్టండి. ఘనమైన నీ పరిశుద్ధాత్మ ఏది మంచిదో ఏది చెడో నాకు తెలియచేయను. అక్కడ అనేక మందిని ఈ టేప్ కలుసుకోబోతున్నదని నాకు తెలుసు. నేను వారికి సత్యమునే చెప్పితేనే నేడే వారు తెలుసుకుందరు కాక. ఆ సమయమందు ఆ దేవదూత అగ్నిస్తంభం నుంచి ఆ నది వద్ద నీవు చెప్పిన రీతిగా నేను పంపబడితిని. నేటి దినాన నేను సత్యమునే చెప్పితేనే తెలియబడు కాక. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు తలపైకి ఎత్తండి, చూడండి, అపనమ్మకపడవద్దు. సర్వశక్తిమంతుడు దేవుడు మనకు తీర్పై ఉండును. యేసుక్రీస్తు భూమి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, ఆయన రోగులు స్వస్థపరిచాడు, ఆయన నశించిన వారిని రక్షించాడు. మీరది నమ్ముతున్నారా? అయితే ఆయన కలవున్నప్పుడు ఆయనే ఆయనని వారి ఎలా తెలుసుకున్నారు? ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. అది సత్యమే అని మీలో ఎంతమందికి తెలుసు? ఆయన వాక్యమై ఉండను, హృదయం యొక్క తలంపులను వాక్యము వివేచించును. అవునా? ఈ భవనంలో వెనకాల ఉన్నటువంటి పాదులను మొదలగు వారిని తప్ప ఇంకొకరిని సమయంలో నేను చూడలేకపోతున్నాను. లేక సహోదరు రాబర్ట్స్ ఇక్కడ ఉండి ఉండవచ్చు. ప్రార్థనా వరుసను ఆరంభించడానికి నేను అతని ఉంచాను. సహోదరు రాబర్ట్స్ వెనకాల ఉన్నారా? నా పరిచయం నేను ఇప్పుడు చేస్తాను. ఈ సమయంలో వాక్యాన్ని గుర్చి నేను సత్యమే చెప్పి ఉన్నానని, నన్ను అనగా నేను చెప్పినది సత్యమే చెప్పుడుగా యేసుక్రీస్తు నామమున సవాల్ చేస్తున్నాను. నేను చెప్పినది సత్యమే నమ్మండి. అలా చేస్తారా? అలాగే ఉండునుగాక, అలాగే ఉండునుగాక. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, కళ్ళు అలా తెరుచుకుంది. అక్కడ వెలాడుతున్న వెలుగును మీరు చూడటం లేదా? నా వైపే చూస్తూ అక్కడ కూర్చునే ప్రార్థనలో ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను ఊపిరితిత్తుల బాధ చేతను, ఆ బలహీనత చేతను బాధపడుతున్నాడు. అది పోగొట్టుకునండి. లేచుకబడి స్వస్థత పని అంగీకరించు. యేసుక్రీస్తును స్వస్థపరచండి. ఆ వ్యక్తి నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. వెనకాల ఇద్దరు కూర్చొని ఉన్నారు, వారు చాలా మంచివారు, అతను ప్రార్థిస్తున్నారు. అయితే ఆ మనిషికి ఏమిటంటే కంటి జబ్బు ఉన్నది. అతనికి ఎడవైపున ఆ జబ్బు ముదిరిపోయినది. అతని పేరు మిస్టర్ బాట్లెట్. అవునా? అది నమ్ముతున్నారండి? నేను మీకు ఎరుపిన వాడే కాదు. చేయి చూపండి. మనమంతా ఒకరికి తెలియని వారం. అవును, దేవుడు వాళ్ళు దేవించండి. నమ్మండి, మీరు స్వస్థపడతారు. దాన్ని బట్టి నీవేమి చెప్తావు? నేను ఆయన ప్రవక్త నమ్ముతున్నానండి. వ్యాపార సంబంధంగా కొంత ఆన్సర్ చెందారు. అవును, అవునా? కాల్సన్, యేసు మీకు అది సంచేస్తాడు. మీ నిండు హృదయంతో నమ్ముతున్నారా? అదే మీ పేరు, అదే మీ స్వస్థలం. నీవేది అడుగుతావో అది పొందుకుంటావు. ఆమేన్. ఇక్కడ ఇంకొకరు నమ్ముతున్నారా?
నిజమైన పరిశుద్ధాత్మ విశ్వాసముతో ఇంకొకరు మిస్టర్ వాల్రోఫ్ నేను చూస్తున్నాను మీరు నాకు తెలుసు కాదు అది నీకు కాదు అది ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డని యొక్క ముని మనవడు నా జీవితంలో ఎన్నడూ కూడా అది చూడలేదు సత్యమే బిడ్డ కంటి బాధతో బతబడుతున్నాడు అది అనర్చి వల్ల కలిగినది బహువాయిలాగా సెలవిస్తున్నాడు ఓ స్త్రీ నీవు చాలా బాధతో ఉన్నావు కడుపు నొప్పితో నీవు భయపడిపోతున్నావు నిజంగా భీర్చిండిపోతున్నావు దేవుని నిన్ను స్వస్థ చేస్తాడు నమ్ముతావా నీ హృదయపూర్తిగా నమ్ము యేసుక్రీస్తు నీ కోరిక నెరవేరుస్తాడు ఆయన ముందే ఉన్నాడు ఇక్కడ ఒక అమ్మాయి నా వైపు చూస్తూ ప్రార్థిస్తున్నది తల ఉంచుకుని ఉన్నది తల ఎత్తి నా వైపు చూడు మంచి వ్యక్తివి నీవు ఇక్కడ దానవి కాదు నీవు దూర ప్రాంతం నుండి అనగా న్యూయార్క్ నుండి వచ్చావు యేసుక్రీస్తుని బాగు చేయాలని నమ్మితే పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఆయన నీకు అనుకరిస్తాడు నమ్ముతున్నావా న్యూయార్క్ సంబంధించిన హృదయపూర్తిగా నమ్ముతున్నావా ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటావు అది మీ మనలోనే ఉన్నది మీరు నమ్ముతున్నారా వాక్యమే దాన్ని బహిర్గతము చేస్తున్నది యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నారా ఈ ప్రజలెవరూ నాకు తెలియదు దేవుడు నాకు తెలుపని ఈ ప్రజలు నాకు తెలియదు యేసుక్రీస్తుకు వారు ఎవరైనది తెలుసు అభిషేకితమని వాక్యాన్ని గురించి నీకు అభివృద్ధి ఏంటి ప్రథమా దినములో ఎలా ఉండేదో అలాగే మనిషి కుమార్ దినములో ఉండని ఆయన చెప్పారు ఈ భాగము సత్యమైతే నేను ప్రకటిస్తున్న వర్తమానము సత్యమే అవుతుంది ఆయనకు ఆయన అనువాదం చేయవారై ఉన్నారు అది వాస్తవము నిలవబడి దాన్ని అంగీకరించు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండగానే ఇక్కడ ఉన్న చేతి రుమాల మీద నా చేతులు ఉంచుతాను మన హస్తాలు క్రీస్తు వైపు ఎత్తుదాము ప్రభు యేసు మేము నిన్ను నమ్ముతున్నాము నీవే సత్యమని వెలుగని వాక్యమని మాకు తెలుసు నా హస్తాలు ఈ చేతి రుమాలపైన ఉంచున్నాను ఈ భవంతులోనికి ఈ చేతి రుమాల్లోకి ఈ చిన్న కోటలు చొక్కాల్లోకి నీ శక్తిని ప్రచురప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ వాటిపైకి వచ్చును కాక అనుగ్రహించండి అవన్నీ వారందరినీ స్వస్థపరచండి ఎందుకంటే ఈ వాక్యం సత్యమే ప్రభువా దయ చూపండి ప్రతి ఒక్కరుమని యేసుని ఏమి చేస్తారు అది మీ చేతులపైనే ఉన్నది ప్రజలు మీకు అది చెప్పరా అనగా ఈ టేపు వింటున్న ప్రజలు ఇక్కడ సమూహంలో ఉన్నవారు ఈ రోజు దాని గురించి మీరేమి చేస్తారు ఇక్కడ ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుడు ఆయన ఎందుకు అంగీకరించరు ఇక్కడ ఉన్న ప్రతి అపనమ్మకముతో ఉన్న మనిషి అపనమ్మకముతో ఉన్న స్త్రీ ఆయన్ని మీ రక్షకులుగా ఎందుకు అంగీకరించరు మీ చేతులపై నుండి మీరు ఆయన ఎన్నడూ కడిగివేయలేరు సుమా మీ మత శాఖ ఆయన ఎన్నడూ తొలగించలేదు సుమా దానిని కడిగివేయడానికి తగినంత పుల్ల సోపు లేదు నీవు ఒకటే ఒకటి చేయగలవు నీ హృదయంలోకి ఆయన్ని స్వీకరించు దాన్ని అంగీకరిస్తావా అలాగైతే నీ చేతులపై ఎత్తు ఆయనకే స్తుతి మహిమలు చెల్లించు పరలోక తండ్రి వారు నీవారై ఉన్నారు నీ వాక్యము గుర్తించబడి ఉన్నది ప్రజలు నీవారు యేసుక్రీస్తు నామమున వారిని నీకు అప్పజెపుతున్నాను ఆమేన్ నీ చేతులెత్తి ఆయన స్తుతించండి యేసుక్రీస్తు నామమున ఆయన్ని మీకు అప్పజెపుతున్నాను.